భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు కర్మానష్టపరాయణులే ఈ సాధనాస్థితిలో ఉంటారు. మనం కర్మయోగం చాలా దూరంలో ఉన్నామని కూడా మనకి గురువు గారు వర్గీకరించి చెప్పారు. ఎందుకంటే మనం కర్మలు చేస్తున్నప్పుడు అంటే అంటకుండా ఉండే స్థితిలో మనం చాలా మంది ఉండకపోవచ్చు. అందుకే గురువు గారు మనకి ఇది మనకి చాలా జాగ్రత్తగా వివరించారు. తరించాలి అని మనం గమ్యం పెట్టుకున్న వాళ్ళు కూడా ఎంత కర్మ చేయాలి, ఇలా పరమాత్మే కర్మ చేస్తున్నాడు. మన శ్రీకృష్ణ పరమాత్మ తన అవతారంలో ఎన్ని కర్మలు చేశాడు, అన్ని కర్మలు చేస్తున్నా ఆయనే చేసినప్పుడు మనకి తరించాలి అని మనం లక్ష్యం పెట్టుకున్న వాళ్ళం ఎంత కర్మ చేయాలి అని గురువు గారు మనల్ని ఒక ఉత్తేజపరిచారు. ఉత్సేదేయుర్హిమో లోకాః న కుర్వాన్ కర్మచ్చేహం సంగాత్ సంగాశ్చ కర్మశ్చాం ఉపహన్యా మా ప్రజా. నేను కర్మ ఆచరించకపోతే అంతటి శ్రీకృష్ణుడే కర్మ చేయకుండా ఉన్నాడు, మేమెందుకు చేయడం అనుకుంటారని కర్మ భ్రష్టులు అవుతారు. అందుకే మనం కూడా నేను కూడా చేస్తున్నాను, అందరినీ చేయిస్తున్నాను అని మనకి శ్రీకృష్ణుడు పరమాత్మని గుర్తు చేశాడు. శ్రీకృష్ణుడు అంత పరమాత్మ అయి ఉన్నా తన ధర్మాచరణలో ఎక్కడా లోపం రాలేదు. అందుకే శ్రీకృష్ణుడు మనకి అదే ఆ విషయం గుర్తు చేశాడు. అలాగే చూడ్డానికి జ్ఞాని కాని వాడు ఎలా కర్మలంపట్లు చేస్తూ ఉంటున్నట్టు కనిపిస్తాడో జ్ఞాని అయిన వాడు కూడా అలా చేస్తూనే ఉంటాడు. అంతేగాని జ్ఞాని అజ్ఞాని రెండు ఒకలే చేస్తున్నారు కదా. అజ్ఞాని అంటే కర్మలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, అజ్ఞాని కాదు కర్మలు చేస్తున్న వాళ్ళు కూడా. జ్ఞాని చేస్తున్నాడు కదా, మనం కూడా ఒకటే చేస్తున్నాం, ఇద్దరు ఒకటే స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నాం అని అనుకోకూడదని మనకి గురుగారు మనకి చాలా మంచి విషయం గుర్తు చేశారు. నా బుద్ధి భేద్ జనయేత్ అజ్ఞానం కర్మ సంగినాం జోషతేష్ కర్మాని విద్వాహ్యానుక్త సమాచారం. విద్వాంసుడు కానివాడు కర్మను ఎలా ఆచరిస్తాడు, కర్మలు ఎలా ఆచరించి నేనే కర్మను చేస్తున్నాను అనుకుంటాడు, వాడిని చేయనీయమంటారు గురుగారు గీతాచార్య చెప్పినట్టు. వాళ్ళని చేస్తున్నప్పుడు వాళ్ళ జర్నీలో వాళ్ళు కంటిన్యూ అవుతూ వాళ్ళని కన్ఫ్యూజన్ చేయకుండా వాళ్ళ కర్మను చేయిస్తూ వాళ్ళ కర్మ చేయిస్తూ ఉంటే జ్ఞాన మార్గం ఎలా అతుక్కుంటాడో ఎత్తుక్కోమంటారు. ఎవరి స్థాయిలో వాళ్ళకు ఉంటుంది, ప్రతి వారికి ప్రకృతి సహజమైన గుణము ఉంటుంది కదా, ఆ గుణాన్ని కంటిన్యూ చేసి కర్మలు చేస్తూ కంటిన్యూ చేయమంటారు. మన గురుగారు కూడా చివరి పద్యంలో ఈ మనలో ఉన్న చివరి పద్యంలో కూడా అదే విషయం మనకి గీతాచార్యుడు చెప్పారు. తప్పెత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణాగుణేషు వర్తంతే ఇది మత్వాను సజ్జతే. అంటే జ్ఞాని కూడా తత్వబుద్ధి తెలిసినవాడు, ఈ కన్ఫ్యూజన్ లేనివాడు. ఇంద్రియాలు ఏమిటి, మనస్సు ఏమిటి, దేహం ఏంటి, బుద్ధి ఏంటి, ఇవన్నీ సెగ్రిగేట్ చేసుకున్నవాడు కర్మ చేస్తున్నా అంటి అంటకుండా ఉంటాడు. ఎలా అంటకుండా ఉంటాడు, మజ్జిగలో వెన్న, మజ్జిగలోంచి వచ్చిన వెన్న కూడా వెన్న వేరే మజ్జిగ వేరే, అందులోనే ఉంటుంది మజ్జిగలోనే ఉంటుంది, వేరే వేరేగా ఉంటుంది కదండి. అయినా కూడా వెన్న అలా మజ్జిగలో అంటి అంటకుండా ఉంటుందో, అలాగే జ్ఞాని కూడా కర్మల్ని అంటి అంటకుండా ఉంటాడని మన గురుగారు చాలా సరళంగా చెప్పారు. ఇలా మనకి చాలా మంచి విషయాలు చెప్పిన గురువు గారికి పాదాభివందనాలు సమర్పిస్తూ ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ యదక్షరవత భ్రష్టం మాతా హీన శ్రద్ధవేత సక్షుల దక్షిణ జీవ నారాయణ నమస్తే. స్వస్తి నమస్కారం. ఓవర్ టు చంది గారు.
నమస్కారం. చాలా బాగా చెప్పారు. సో ఇప్పుడు మనం ఇవాళ శ్రావణ మాసం ఏకాదశి శుక్రవారం శుభగడియల్లో జగన్మాత శ్రీ లలితా పరమేశ్వరి పాద పూజతో మన మురళీ కార్యక్రమాన్ని శుభప్రదంగా ప్రారంభిస్తున్నాం. మణిద్వీపంలో అమ్మవారికి జరిగే పూజని భావనాత్మకంగా మనము గురుభ్యో నమః ఒక భక్తురాలతో కలిసి మనం కూడా చేసుకుందాం. సో ఈ మురళితో పాటు ఆ భక్తురాలి యొక్క మణిద్వీప వర్ణన కూడా విందాం మనం.
మహిమాన్వితమైన శ్రావణ మాసంలో పవిత్రమైన శుక్రవారం నాడు శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి శ్రీ లలిత త్రిపుర సుందరి పారాయణ మంత్రోచ్చారణతో షోడశోపచారములతో అర్చించి తల్లిని సేవించే అదృష్టం ఈనాడు మనకందరికీ కలిగిందండి. భవానీ భావనా గమ్య అన్నారు, అమ్మవారి అర్చనలో భావన ప్రధానమైనది. మనమందరం కూడా ఈరోజు భావనాత్మకంగా చేసుకునే అమ్మ పూజే ఈనాటి మన మురళి. అమ్మ పిలిచే ముందు అమ్మో వచ్చేస్తున్నాడండో, సుమకైశ్చ ఏక దంతైశ్చ కవిలో గజకర్ణి కథ, గౌరీపుత్ర నమస్తేస్తూ శంకర ప్రియ నందన, గజభక్త నమస్తేస్తూ సర్వాభీష్ట ప్రదాయిక, మా బుజ్జి గణపయ్య ఎలకను వేసుకుని వచ్చేస్తున్నాడు చూసారా. ఆ నాకేవో వినిపిస్తున్నాయి, మీకు కూడా వినిపిస్తోందా? ఆహా, ఏమి ఆ దివ్య మంగళ స్వరూపము, అబ్బా కను మెట్లు కురుపుతున్నాయి. ఆహా అమ్మవారు ఎంత అందంగా ఉందో. గల్లు గల్లున అమ్మ పాద అందులు మీకు వినిపిస్తున్నాయా? సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా, సౌభాగ్య లక్ష్మీరావమ్మా, నిండుగ కరముల బంగారు గాజుల ముత్తులకు పాదమ్ముల మువ్వలు గల గల గలమని సౌవడి చేయగా సౌభాగ్యవతుల సేవలనందగా సౌభాగ్య లక్ష్మీరావమ్మా. అమ్మ ఇలారా, ఆ నవరత్న ఖచ్చితమైన సింహాసనం మీద కూర్చో తల్లి. ఆహా పారాణితో పసుపుతో మెరిసిపోతున్నాయి తల్లి పాదాలు. ఆ కుసుమాలను అమ్మవారికి సమర్పించుకుంటున్నారు మా భక్తులు. మరి నీకు కుసుమాలు సమర్పించడానికి భక్తులు వేచి ఉన్నారు తల్లి. ముందుగా ఎవరమ్మా నీకు కుసుమాంజలి సమర్పించేది?
గల్లు గల్లుమంటూ అమ్మవారు వచ్చి సింహాసనం మీద కూర్చుని ఉంది. మరి మధుకరు గారు సావిత్రి విద్యని పారిజాత పుష్పాలతో ఆ తల్లిని కొలుచుకోవడానికి వస్తున్నారు. ఆయన పూజను విందామా?
శ్రీ గణేశ జనని దుర్గాయై నమః. శ్రీ కుమార గణనాథ అంబాయై నమః. శ్రీమాత్రే నమః. శ్రీ శివాభ్యాం శ్రీ శివాది గురుభ్యో నమః. అన్నద వసుదా రుద్ధా బ్రహ్మాత్యైక స్వరూపిణి బృహతి బ్రాహ్మణి బ్రహ్మి బ్రహ్మానంద బలిప్రియ. అన్నద వసుదా రుద్ధ, దీనికి సావిత్రి విద్య అని పేరు పెట్టారు. సావిత్రి విద్య అంటే సూర్యునియందు ఉన్న అమ్మవారిని ఉపాసన చేయడం. అన్నద వసుద ఈ రెండు నామాలకి ఒత్తు పెట్టకూడదు అని కూడా గురుగారు చెప్పారు. అన్నద అన్నమును ఇచ్చున్నది, నిజమే. ఆదిత్య విద్య ప్రధానంగా అన్నమును ఇస్తున్నది. అందుకే సూర్య భగవానుకి దండం పెట్టుకుంటే అన్నమునకు కొదవ ఉండదు. అలాగే అన్నానికి జాతి దోషము, ఆశ్రయ దోషము, నిమిత్త దోషము అని మూడు రకాల దోషాలు ఉండే అవకాశం ఉన్నది. అందుకే దోషం లేని అన్నం ఇమ్మని మనం అమ్మని అడగాలి. మనకు తెలియకుండా మన దగ్గరికి వచ్చిన ఆహారం దోషంతో ఉండవచ్చు. కావున ఆహారంను భగవంతునికి నివేదించి తినడం వలన ఆహారానికి ఉన్న దోషాలు పోతాయి. వసుద, వసు అంటే ఐశ్వర్యములు, అంటే మనం అన్నములు అంటే అనుభవించేవి, సమకూర్చుకోవడానికి అవసరమయ్యే వాటిని వసువులు అంటారు. అన్నములని వసువులని ఈ రెండింటిని ఆత్మరూపమైన అమ్మవారు మనకు ఎప్పుడూ ఇస్తూ ఉంటారు. చివరికి వసుద అంటే మోక్షం, మోక్షం కూడా అమ్మవారే ఇస్తున్నారు. వృద్ధ అంటే ముసలావిడ, వృద్ధ సౌందర్యం వృద్ధానిదే. వృద్ధం అంటే వృద్ధం అందం తెలియాలి అంటే వృద్ధులు అయిన ఆ రమణ మహర్షి యొక్క కళ్ళలో ఉన్న ఆ తేజస్సుని, మహాస్వామి వారి చిరునవ్వుని చూడండి, వారి ముఖంలో కనబడుతుంది ఆ తేజస్సు. ఇక్కడ గురువుగారు కృష్ణదేవరాయలు గారి కొలువులో ఉన్న వృద్ధ దంపతులైన దూర్జటి మహాకవి వారి భార్యను వృద్ధ దంపతులుగా జ్ఞాన ప్రసూనాంబ కాళహస్తీశ్వరులు ఎలా కాపాడారు చెప్పారు. వృద్ధ అంటే అన్నపూర్ణమ్మ, అన్నపూర్ణమ్మ యొక్క నిండుతనం. ఇలాంటి పండు ముత్తైదువేగా వ్యాసుల వారికి పిలిపించి అంత భోజనం పెట్టించింది కాశీలో అని కాశీలో. వృద్ధ అంటే పెద్ద ఆవిడ, ఎంత పెద్దది అంటే సృష్టికి పూర్వమే ఉన్నది. అందుకే పోతన్న గారు అన్నారు చాలా పెద్దమ్మ అని. అలాగే అన్నములను వసువులను వృద్ధి కలిగించేది అని కూడా వృద్ధ అని అర్థం. బ్రహ్మాత్యైక స్వరూపిణి, అమ్మతత్వము బ్రహ్మాత్యైక స్వరూపిణి. నేను అని అనుకుంటున్న జీవుడు ఆ బ్రహ్మతో ఐక్యం అయినప్పుడు అమ్మ యొక్క సంపూర్ణ స్వరూపం తనకు అవగతం అవుతున్నది. ఇది సావిత్రి పరమేశ్వరి విద్య యొక్క స్వరూపం. బ్రహ్మాత్యైక అన్నప్పుడు అహం బ్రహ్మాస్మి తత్వమసి మహాలాంటి వాక్యముల యొక్క సారమే ఈ బ్రహ్మాత్యైకం. ఈ ఒక్క వాక్యము సోహం మంత్రస్వరూపిణి అని అర్థం కూడా. మన లోపల హంస మంత్రంగా ఉన్నటువంటిది బృహతి బ్రాహ్మణి బ్రహ్మి బ్రహ్మానంద బలిప్రియ. బృహతి అంటే అతి పెద్దది, దానిని మించిన వస్తువు లేదు. బృహతి అనేది ఒకానొక ఛందస్సు కూడా. నాలుగు పదాలతో ఒక్కొక్క పదానికి తొమ్మిది అక్షరములతో ఉన్నటువంటి ఒక వైదిక ఛందస్సు బృహతి. బ్రాహ్మణి అంటే వేదము ధర్మము తపస్సు జ్ఞానస్వరూపిణి. బ్రహ్మం అనగా వేదము ధర్మము తపస్సు జ్ఞానము మరియు పరమాత్మ. ఈ ఐదు అర్థాలు ఉన్నవి వేదానికి. వేదము, ధర్మము, తపస్సు, జ్ఞానము ఈ నాలుగు తమ జీవితంగా ఎవరు గడుపుతూ ఉన్నారో వారిని బ్రాహ్మణుడు అంటారు. వాటికి సహకరించే బ్రాహ్మణుడు చేయడానికి వారికి సహకరించే వారి ధర్మపత్నిని బ్రాహ్మణి అని అంటారు. బ్రాహ్మి, బ్రహ్మ శబ్దానికి స్త్రీలింగం. బ్రాహ్మి అనగా బ్రహ్మ యొక్క శక్తి అయిన సరస్వతీదేవి. బ్రహ్మ ఉన్నది కనుకనే నలువ నోట నడయాడే తల్లి ఆవిడ. అందువల్ల ఆయన నోటి నుండి వేదాలన్నీ పలుకుతున్నాయి. బ్రహ్మానంద, బృహతు, బృహ్మణము రెండు అయినటువంటి అతి పెద్దది సర్వవ్యాపకము అయిన ఆనందమే బ్రహ్మానందము. బ్రహ్మానందము అంటే పరబ్రహ్మానందము. భూలోకం మొదలుకొని బ్రహ్మలోకం వరకు సర్వలోకాలు ఏ ఆనందమునందు దిగదుడుపో ఆ ఆనందం బ్రహ్మానందం. అది ఆవిడ యొక్క స్వరూపం. బలిప్రియ, అమ్మవారికి ఇష్టమైనది బలి. బలి అంటే త్యాగం, విడిచిపెట్టుట, అర్పించుట. అహంకారము, అహంకార మమకార త్యాగమే నిజమైన బలి. అది ఎవరైతే చేయగలరో వారికి పరమాత్మ తన స్వరూపాన్ని చూపించి ఉత్తమ స్థితిని తప్పకుండా ఇస్తారు. సాధారణంగా నివేదన పదార్థంలో చిట్ట చివరికి కొంత భాగాన్ని తీసి బలిబుక్కులకి వేయాలి. బలిబుక్కులకి వేయటం అనేటటువంటిది చాలా గొప్ప విశేషం. బలిబుక్కులు అనగా కాకులు, కుక్కలు. నివేదన చేశాక కొంత భాగము మొట్టమొదట పెట్టాల్సింది బలిబుక్కులకి. అవి తిన్న తరువాతనే మనం తినాలి. బలిబుక్కులు తినడం వల్ల అనేక భూతకోటి శాంతిస్తుంది. దానికి బలి అని పేరు ఉన్నది. ఇది ఒక పద్ధతి. యాగాలు, చండీ హోమం లాంటివి మొదలైనవి చేసినప్పుడు చేసే బలి పద్ధతి వేరొకటి ఉన్నది. శాస్త్ర ప్రకారం బలికి వాడవలసిన పదార్థములు గుమ్మడికాయ, చెరకు, కొబ్బరికాయ, మారేడుకాయ. ఒక సత్కార్యం జరుగుతూ ఉంటే గతి లేక తిరిగే భూతములు దీని ఫలితం కొంచెం లాక్కొని బాగుపడాలి అనుకుంటాయి. వాటిని తృప్తిపరచాలి. ఇలా బలిబుక్కులకి పెట్టడం వలన అవి తృప్తి చెందుతాయి. అంటే మనకు కనపడని సూక్ష్మ ప్రపంచంలో పాపముల వల్ల గతులు లేని వారి పట్ల కూడా ఆలోచన చేసి బలి విధానాన్ని ఏర్పరిచిన మహర్షుల దయకి నమస్కరిస్తూ సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు. స్వస్తి.
చక్కగా చెప్పారండి అన్ని పాయింట్లు. ఆయన అందులో గురుగారు అదే అన్నారు, సోమయాజి ఉంటే సోమదేవి ఉంటుంది, సోమదేవి ఉంటే సోమయాజి ఉంటాడు అని. ఆడవాళ్ళకి ఎప్పుడు తక్కువ చెయ్యము, మన శాస్త్రాల్లో ఎప్పుడు ఎక్కువే, ఆడదానికి ఎప్పుడు తక్కువ చేయలేదు. ఇంకా మొగాడే అగ్నిహోత్రం ఆడది లేకుండా చేయడానికి లేదు, ఆడదే ముందుకి. మనం ఎప్పుడు ప్రథమ స్థానం ఆడదానికే ఇచ్చామని. సో ఇప్పుడు మన రెండో స్పీకర్ దగ్గరికి వెళ్లే ముందు ఈ శ్రీలక్ష్మి గారి పూజ ఎక్కడ దాకా వచ్చిందో చూద్దాం ఒకసారి. మరి
అమ్మా, లలితా సహస్రనామ పారాయణ కుసుమాలతో నిన్ను అర్చించుతున్నారు నీ తల్లి. ఆహా, ఆ దివ్యమంగళ స్వరూపం ఒక్కసారి తలుచుకుందామా. శ్రీ చక్రేశ్వర్యై లలితా త్రిపుర సుందర్యై నమః. అథౌ శిరసి ఏనాం కమండలం, తతః నాభౌ అనలమండలం, తన్మధ్యే భానుమండలం. కైలస శ్రీచక్రం తన్మధ్యే స్థితాం పాలార్కద్యుతిపాతురాం శ్రీచక్రేశ్వరీ లలితా పరావర్తారికాం. తస్యాయేకకరే పాశం అపసరే అంకుశం, అన్యకరే చాపౌ ఇతర కరే బాణాన్. తాన్ విభ్రతీం ప్రసన్న వదనాం శ్రీచక్రేశ్వరీం కౌసుంభ వస్త్రాన్వితాం చంద్రకళావతం సమకుటాం లలితాం చారుస్మితాం సర్వ విద్యా సుప్రసిద్ధాం కామేశ్వరాంకస్థితాం కామేశ్వరీం లలితా పరావర్తారికాం మంత్ర మాతృకాం నమః.
ఈ మంత్రరూపి జగదింబకను అర్చించుటకై శ్రీనివాస్ గారు కదంబ కుసుమాలతో భాషారూప బృహస్సేన భావాభావ వివర్జిత అంటూ భావాత్మకంగా ఆ తల్లిని పూజిస్తూ స్తుతిస్తున్నారు. విందాం తండ్రి.
ధన్యవాదాలు శాంతి గారు. అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః, శ్రీ గణేశాయ నమః, శ్రీమాత్రే నమః. భాషారూప బృహస్సేన భావాభావ వివర్జిత, ఈ శ్లోకపాదంలో మూడు నామాలు ఉన్నాయి. భాషారూప అంటే భాష యొక్క స్వరూపం అమ్మవారు. భాషకి శాస్త్రీయమైన అర్థం పలుకు. భాషింపబడేది భాష కనుక పలుకుల రూపమైన తల్లి అని అర్థం. బృహత్సేన అంటే ఏ పలుకైనా అమ్మ రూపమేని తెలుసుకోవాలి. అమ్మవారికి ఏ భాష ఇష్టం అంటే అమ్మవారి స్వరూపమే నామారూప అతీత. అంటే భాష అనేది నామరూపాలకి సంబంధించింది, ఆమె దానికి అతీతురాలు. కానీ ఆ నాదస్వరూపమైన తల్లి వివిధ భాషల్లో వ్యక్తమవుతున్నది. అమ్మవారికి ఏ భాషలో అయినా పిలిచి ఆరాధించుకోవచ్చు. యద్భాషావై మానవాహ తద్భాషావై దేవాహ, అంటే మన భాష ఏమిటో భగవంతుడి భాష కూడా అదే అట. అందుకు మనం ఏ పలుకులో పిలిచినా ఆయన తప్పకుండా పలుకుతాడు, ఎందుకంటే సర్వ భాషలు అమ్మ స్వరూపమే కనుక. ఎవరు ఏ భాషలో భాషించినా భాష అనేది ఒకటి వచ్చినది కావున ఇది వైఖరికి సంబంధించిన విషయం. పరా పశ్యంతి మధ్యమ వైఖరి అన్నట్లు మానవులు మాత్రమే వైఖరిని పలుకోగలరు. కనుక భాషారూప అంటే వైఖరి రూప అని అర్థం చెప్పుకోవాలి. ఈ వైఖరిగా పలుకుబడుతున్నటువంటి శబ్దములు ఎన్నైనా అవి ప్రధానంగా 50 అక్షరాలు మాత్రమే. అంటే ఇక్కడ భాషారూప అంటే మాతృకారిణి మాతృకా రూపిణి అని కూడా అర్థం. ఎన్ని భాషలు మాట్లాడినా ఎన్ని అక్షరాలు మాట్లాడినా ఈ 50 అక్షరాల యొక్క కూడికలే అవన్నీ కూడా. ఇవి తప్ప ఇంకెక్కడా లేవు శబ్దాలన్నీ కూడా. వైఖరి అంతా కూడా 50 అక్షరాలుగా ఉన్నది కనుక భాషారూప అని చెప్పబడుతున్నది. ఈ భాషారూపాలు సర్వ మంత్రములు వచ్చాయి, ఎందుకంటే భాషణముల నుండే మంత్రములు ఆవిర్భవిస్తున్నాయి. మంత్రం అంటే శక్తి, అసలు శక్తి కలిగిన శబ్దాన్నే మంత్రం అంటారని అనేక మార్లు గురుగారు చెప్పారు. అంటే భాషారూప అంటే మంత్రరూప. ఎన్ని రకాల మంత్రాలు ఉన్నాయో అవన్నీ అమ్మ స్వరూపములే. ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క శక్తి ఉన్నప్పుడు అవన్నీ కలిపి బహువిధములైన సైన్యములతో ఉన్నట్లుంటుంది. పరమ నాదరూపమైన అమ్మవారు బహువిధ మంత్రశక్తులతో భాషిస్తుంటే ఈ మంత్రములన్నీ పెద్ద సేనగా ఉంటుంటే ఆ తల్లి ఎలా ఉన్నది అంటే భాషారూప బృహత్సేన. బృహత్సేన అంటే పెద్ద సేన కలది అని అర్థం. మంత్రశక్తులే అమ్మవారి సేనలు. మంత్రశక్తులు అంటే ఏవి మంత్రములు? శ్రీవిద్యా పరంగా చూస్తే అన్ని మంత్రములు అన్ని శ్రీవిద్యల్లో ఉన్నాయి. ఈ మంత్రాలన్నింటినీ కలిపి శ్రీవిద్యలో ఆమ్నాయ మంత్రములు అంటారు, లేదా షడామ్నాయ మంత్రములు అంటారు. ఈ షడామ్నాయ మంత్రములన్నింటినీ కలుపుకుంటే అదే బృహత్సేన అని అర్థం. ఇంకొక అర్థం స్వీకరిస్తే వేదాది మంత్రములు ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క సేన. సేన అంటే ఆయనను అనుసరించి వెళ్తున్నది సేన. శ్రీరుద్రం ప్రకారం అమ్మవారి పరంగా చూస్తే తన ఆజ్ఞను అనుసరించి నడుస్తున్న సేన. ఆ సేనలన్నీ అమ్మ నేతను నాయకురాలుగా అనుసరిస్తున్నవి, అందుకే బృహత్సేన. ఆ సేనలు ఎన్ని ఉన్నాయో అంటే అవి అనంతం. అందుకే శంకరాచార్యుల వారు కూడా మొత్తం వేద ధర్మాన్ని సమన్వయించడానికి ఆయన స్వీకరించిన విద్య శ్రీవిద్య. అంటే శ్రీవిద్య మాత్రమే సమన్వయించగలదని ఆయన స్వీకరించారు. ఇంకొక అర్థం, లలితాదేవి శక్తులు అన్నింటిలో అక్షోభ్య శక్తులు అంటారు. అక్షోభ్య శక్తులు అంటే ఎవరినైనా కలవరపెట్టగలరు వీళ్ళు, కానీ వీళ్ళని మాత్రం ఎవరు కలవరపరచలేరు. అది అక్షోభ్య శక్తులకు ఉన్నటువంటి విశేషం. భండాసుర సంహారానికి బయలుదేరిన అమ్మవారి సేన బృహత్సేన. అది రాశిలోనూ వాసులోనూ బృహత్. ఇది భాషారూప బృహత్సేన. భావాభావ వివర్జిత, భావం అంటే ఉండుటా అని అర్థం, అభావం అంటే లేకుండా అని అర్థం. ఇప్పుడు అమ్మవారు ఉన్నాను లేను అని లేకుండా ఉన్నారు, ఇదే పరతత్వం. ఉపాధుల వలె అమ్మవారు ఉన్నారు అని ఇంద్రియాల ద్వారా నిర్దేశింపలేము, అలాగని అభావంగా లేదని చెప్పలేము, ఎందుకంటే చైతన్యంగా ఉన్నారు కాబట్టి. అంటే అమ్మవారు వస్తురూపంగా లేరు, ఇదే అభావ. చైతన్య రూపంగా ఉన్నారు కాబట్టి భావం. నామరూపాత్మకమైన వస్తు ప్రపంచం అమ్మవారు కాదు. భగవంతుడు సాకారంగా ఒక రూపాన్ని స్వీకరించినప్పటికీ వస్తురూపంలో ఆయన్ని నిర్దేశించలేము. భగవంతుడు లేడు ఉన్నాడు అని ఏ జ్ఞానంతో చెప్పగలుగుతున్నామో ఆ జ్ఞానమే ఆయనే ఉన్నాడు. ఇదే భావాభావ వివర్జిత. అందుకే నారాయణ దాస్ గారు అమ్మవారిని ఉన్నది కానీ ఎట్లుండునో నిర్దేశించి నిర్వచింపలేము అని చెప్పారు. గజేంద్రుడు కూడా దీన్ని చక్కగా పలికాడు, కలిమిలేములు లేక కలుగువాడు. భావాభావ వివర్జిత అంటే జీవ ప్రపంచానికి ఉన్నట్లు ఉనికి లేకుండా అని లేని తల్లి అమ్మవారు. అమ్మ శాశ్వతంగా ఉన్న తల్లి, శూన్యం కాదు. భావాభావ వివర్జిత అన్న నామ ఒక విచారణ చేయగలిగిన శాస్త్రం. సుఖారాధ్య, ఇది కూడా ఒక ఉపాసన సంబంధితమైనటువంటి సాధన. అమ్మవారిని సుఖంగా ఆరాధింపబడినది అని అన్నారు. సుఖంగా ఆరాధిస్తే ఆ ఆరాధనను అమ్మవారు స్వీకరిస్తారు. సుఖంగా అంటే ప్రీతిగా. సుఖంగా దేవతలను ఆరాధించడానికి దేవతల అనుగ్రహం కావాలని గురుగారు అన్నారు. సృష్టిలో అతి సులభం భగవంతుడిని ప్రసన్నం చేసుకోగలగటం అట. అందుకే యథాశక్తి పూజతో అమ్మవారు తృప్తి పడతారట. ఈ యథాశక్తితో లోకంలో ఎవరిని కూడా మనం ఇవ్వగలిగినంత ఇచ్చి తృప్తి పరచలేమని గురుగారు అన్నారు. అలా యథాశక్తి పూజ చేసి తృప్తి పరచగలిగేది కేవలం అమ్మవారిని మాత్రమే. ఎందువల్లంటే అమ్మవారికి పదార్థాలు అవసరం లేదు కనుక. అమ్మవారికి ప్రేమ కావాలి, భావం కావాలి. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అమ్మవారికి నీరు నివేదించి ఆ నీరే వారు స్వీకరించేవారట. అది వారి యథాశక్తి కనుక. సుఖారాధ్యలో మరొక అర్థం ఏమిటంటే అంతర్యాగం ద్వారా ఆరాధింపబడుతున్నది. ఎంత బాహ్యార్చన చేసినా అమ్మవారిని భావార్చనే ప్రధానం. భావార్చనకి ఏమీ కష్టపడక్కర్లేదు. భావన మాత్రం చేతనే సంతృప్తి చెందే తల్లి అమ్మవారు. ఒక్క భగవంతుడు తప్ప సృష్టిలో ఎవరు భావించినంత మాత్రమే సంతృప్తి చెందరు. ప్రపంచంలో మనసిస్తే స్వీకరించేది ఒక్క అమ్మవారు మాత్రమే. భావన మాత్రం ఉపచారములతోనే తృప్తి చెందినది దీని అని దీని అర్థం. శుభకరి అంటే శుభములు కలిగించేది అన్నీ ఇస్తుందట. శుభ సంకల్పములు, శుభ ఆచరణలు, శుభఫలములు. అసలు మన బుద్ధిలోకే అశుభాన్ని రానివ్వరట అమ్మవారు. ఫలాల్లోకి అశుభాన్ని రానివ్వరు. శుభములు నిచ్చు తల్లి సుఖారాధ్య యొక్క ఫలితం. శోభన సులభాగతి, దీన్ని రెండు నామాలుగా కూడా చెప్పిన వారు ఉన్నారు. శోభన అయిన మహ, సులభాగతి అయిన మహ. శోభన అంటే శుభస్వరూపిణి. మరొక అర్థం శుభ స్వభావం కల వారికి సులభంగా లభించే తల్లి. శోభనలకు సులభంగా లభించే పరతత్వం అమ్మవారు. శోభనలు అంటే అంతరంగము బహిరంగము అంతా మంగళకరమైన భావములు కలవారు, మంగళకరమైన స్వభావం కలవారు. 10 మంది మేలు కోరేవాడు శోభనుడు. ఈ లోకం అమ్మవారిది. అమ్మవారి లోకం బాగుండాలి అనుకుంటే అమ్మ సంతోషిస్తుంది. అందుకే ఎప్పుడు ఇంకొకరికి మంచి చేయడం అన్న స్వభావం మనకి ఉండాలి. మంచి చేస్తూ ఉండాలి. మంచి చేస్తే ఆలోచన ఉండాలి, చేస్తే ఆలోచన ఉండాలి. ఈ రెండు కలిగిన వారే శోభనులు అంటారు. మరొక అర్థం అలాంటి శోభన స్వభావం కలిగిన స్వభావం కానీ మనకి కలిగి ఉంటే అప్పుడు మనం సుఖంగా అమ్మవారిని భావనారూపంగా ఆరాధన చేస్తే అప్పుడు సులభంగా అమ్మ యొక్క పరతత్వాన్ని అమ్మ ఇస్తున్నదట. అది శోభనులకు సులభమైన గతి. ఇది కూడా సాధనాపరమైన అద్భుతమైన వాక్యము. అమ్మ ఆరాధకులకు ఉండవలసిన లక్షణములు సుఖంగా ఆరాధించడం మరియు శుభంగా ఆరాధించడం. అలాంటి వారికి సులభంగా పరతత్వం లభిస్తుంది. అమ్మవారిని సులభంగా పొందవచ్చు, సుఖంగా పొందవచ్చు. ఉండవలసిన లక్షణాలు ప్రేమపూర్వకమైన భావన, మంగళకరమైన స్వభావం మరియు ఆచరణ. ఇవి కలిగిన వారు ఇవి కలిగిన వారిని అమ్మ అనుగ్రహిస్తున్నదని గురుగారు చెప్పారు. శ్రీమాత్రే నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.
ఎంత మంచి నామాలు చెప్పారండి. సుఖారాధ్య, శుభకరి, శోభన, సులభాగతి, మంగళమైన నామాలు. సో ఇప్పుడు లక్ష్మి అదే మంగళమైన నామాలతోటి ఆవిడ పూజ ఎక్కడ దాకా వచ్చిందో ఒక్కసారి చూసి మళ్ళీ మనం ఇంకో స్పీకర్ దగ్గరికి వెళ్దాం.
జగజ్జనని లోకమాత శ్రీ రాజరాజేశ్వరి అదృష్ట భాగ్యాన్ని ప్రసాదించు తల్లి. ఏమీ లేని దీనులకు కూడా మంగళకరమైన సంపదను శీఘ్రముగా ఎల్లప్పుడూ ఇచ్చిన నీ పాదాలే అమ్మా శ్రీ రాజరాజేశ్వరీ దేవి. నిన్ను ఏమని కొనియాడదని తల్లి. అంబారౌత్రిని భద్రకాళి భగల జ్వాలాముఖి వైష్ణవీ బ్రహ్మాణి త్రిపురాంతకీ సురనుత దేదీప్యమానోజ్వలా చాముండాశ్రిత రక్ష పోష జనని దాక్షాయణి పల్లవీ చిత్రూపీ పరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరి చిత్రూపీ పరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరి
శ్రీ విద్యాస్వరూపిణి కరుణాతరంగిణి శ్రీ రాజరాజేశ్వరిని ఎర్రని కలువ కుసుమాలతో విద్యగారు పూజిస్తున్నారు. మనందరం వెళ్ళి ఆవిడ పూజను చూద్దాం. విద్య.
శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. భారతదేశంలో అందరికీ మనందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ అమెరికాలో ఉంటున్న వారందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ఈ పర్వదిన ఉన్నాడు అమ్మ రాజలక్ష్మీ దేవత యొక్క మంత్ర విశేషాలు గురువుగారు మనకు అందించిన అమృత గుళికలను ఆస్వాదిస్తాం. మనం అందరం ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఏ మంత్రబలం వల్ల సాధ్యమవుతుందో తెలుసుకుందాం. శ్రీ రాజరాజేశ్వరి, రాజధ్యాయిని, రాజవల్లభ, రాజకృప, రాజపీఠ పీఠ నివేసిత నిజాశ్రిత, రాజలక్ష్మీ, కోసనాథ, చతురంగ బలేశ్వరి, సామ్రాజ్యదాయిని, సత్యసంధ, సాగర మేఖల. ఈ మంత్రములలో ప్రతిపాదించిన దేవత రాజలక్ష్మి. అమ్మ మంత్ర విశేషాలు ఇక్కడ చెప్పబడుతున్నాయి. లక్ష్మి బీజమే శ్రీకారం. ఆ శ్రీ ప్రధాన బీజం కలిగిన మహామంత్రమే షోడసి. మహాలక్ష్మి మంత్రమే షోడు. ఈవిడ త్రిపుర సుందరి రూపిణి అయి సమస్త దేవాత్మికమైనటువంటిది శ్రీ మహాలక్ష్మి. ఈవిడ శ్రీ సూక్తాది దేవత. మనకు నృపవేశ గతానంద అని ఒక నామం ఉంది. దీని అర్థం రాజులీళ్లలోకి వెళ్ళడం ఒక ఆనందం అని. ఆ రాజులీళ్లలో ఉండే కళే ఈవిడ. ఈ నామాల వరుసలో సాధనపరమైన అంశాలు చాలా ఉన్నాయని గురువు గారు విస్తరించారు. లలితమ్మ జీవుడికి కావలసిన సమకూర్చి ఉత్తమ గతి ఇస్తుంది. శ్రీ విద్య భోగమోక్షకరీ విద్య. అమ్మ పరతత్వం కోసం వివేకం, వైరాగ్యం, జ్ఞానం ఇచ్చి ఉత్తమ సాధకుణ్ణి తరింపచేస్తుంది. రాజ్యలక్ష్మి నామానికి తత్వ ఆవిష్కరణ చేయబడుతోంది ఇక్కడ. ఇది సాక్షాత్ షోడశి విద్యగా ఆవిష్కరిస్తున్నారు. శ్రీ షోడశి విద్య అధిదేవత శ్రీ రాజరాజేశ్వరి దేవత అన్న, రాజరాజేశ్వరి అన్న, లలితాదేవి అన్న, కామేశ్వరి అన్న, కామాక్షి అన్న, అందరూ ఒకరే. ఇవన్నీ ఒకే మంత్రి యొక్క స్వరూపం. షోడశి మంత్రం అనగా రెండు హిమంలో కావలసినవి సమృద్ధిగా ఇస్తూ బ్రహ్మ జ్ఞానాన్ని ఇస్తుంది. ప్రతి ఒక్కరూ ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి కోరుకోవాలి. ఆధ్యాత్మ సాధనలో ఉన్న మనం అందరం ఇంకా ప్రగతి సాధించి ముందుకు వెళ్ళాలంటే ఈ నామాల్ని గట్టిగా పట్టుకోవాలి. మొదటి నామం ఈ గుర్తులో రాజరాజేశ్వరి. ఆవిడ రాజరాజులకు ఈశ్వరి, అంటే సుప్రీం. మహాత్ములు ఈ నామమాత్రంతోనే సమాధి స్థితి పొందుతారు. భారతంలో గొప్ప మాట ఒకటి, రంజిత్ కత్వాత్ రాజా, అంటే రాజు రంజింపు చేస్తాడు, మనకు లోటు లేకుండా చూస్తాడు, చేస్తాడు. రాజతే ఇది రాజా, అంటే ప్రకాశించేవాడు మరియు అందరికంటే అన్నిట్లో గొప్పగా ఉండేవాడే రాజు. అమ్మ మనల్ని పాలించడానికి ఒక వ్యవస్థ కల్పించారు. బ్రహ్మ, విష్ణు, వృద్ధులు, రారాజులు, వీరు కూడా అమ్మ ఈశ్వరి. అమ్మ నియమించిన ప్రకారమే ఈ ముగ్గురు రారాజులు పాలిస్తారు. కుబేరుడు అమ్మ ఆరాధకుడు, రాజరాజా అని కూడా ఆయనకి పేరు. శ్రీ విద్యలో 12వ విద్యగా కుబేర విద్య చెప్పబడుతుంది. ఈ సమయంలో కుబేర విద్యను మనం తలుచుకోవాలి. కుబేరుడు కూడా అమ్మ నియమాకురాలు, కుబేరుడికి కూడా అమ్మ నియమాకురాలు. ఇలా మళ్ళీ ఒకసారి రాజరాజేశ్వర మంత్రాన్ని రీక్యాప్ చేసుకుంటే, ఒకటి షోడశి మంత్ర స్వరూపిణి అని, సమస్త లోక పాలకులకు కూడా పాలకురాలని, లోకపాలకులైన దేవతలకు మరియు రారాజులైన బ్రహ్మ విష్ణు రుద్రులకు కూడా నియమకురాలని, కుబేరుడికి నియమకురాలని ఇక్కడ కుబేర విద్య కూడా ప్రస్తావన జరిగింది. ఇప్పుడు ఈ రెండో, ఈ గుత్తిలోని రెండో నామం రాజధాని, అంటే ఏది దొరికితే మనం ఆనందం, అందరికంటే గొప్పగా ఉంటామో అదే రాజ్యం. రాజభావమే ఆనందం. ఆవిడ రాజ్యం ఇస్తుంది, అందుకే రాజధాని. మనం చేసే పని మాట విజయవంతం కావాలంటే మరియు మనం అందరికీ 10 మందికి ఆనందం కలిగించాలని మనం ఆనందం పొందాలి, అదే గొప్ప స్థితి. అమ్మ అందుకే రాజరాయిని అని పిలువబడుతోంది. ఉన్నత స్థితిని ఇస్తూ ఇక్కడ భావన చేస్తున్నప్పుడు సమస్త లోకంలో భావన చేయాలని గురువు గారు చెప్పారు. అనేక రాజ్యాలు మనకు ఉన్నాయి. అష్టదిక్పాలకులు రాజ్యం ఉంది. ఇంద్రుడి రాజ్యం పేరు అమరావతి, అగ్నిదేవుడిది తేజోవతి, యమధర్మరాజుడికి స్కయ్యవి, నిరుత్తుని కృష్ణాంగన, వరుణకి శ్రద్ధావతి, వాయుని గంధవతి, కుబేరుని రాజు అలకాపూరి, ఈశానుకి రాజు అశోవతి, బ్రహ్మకు సత్యలోకం, విష్ణుకి వైకుంఠం, శివునికి కైలాసం. ఈ లోకాలని కూడా మనం తలుచుకుంటే క్షేమకరం అని గురువుగారు చెప్పారు. మూడో నామం ఇక్కడ రాజవల్లభ. ఈ సమస్త రాజులకు భూలోకానికి అమ్మ నాయకురాలు. వల్లభ అంటే నాయకురాలు మరియు ప్రియమైంది. వీటికి ప్రియము అందరికీ ప్రియం కలిగిస్తూ అందరినీ అన్ని సమయాలను సమకూరుస్తూ ఆనందం కలిగిస్తాం తల్లి. అమ్మ ఎందుకు ఆనందం కలిగిస్తుంది? గురువుగారు ఇక్కడ చక్కటి వివరణ ఇచ్చారు. ఆనందం మీద మనకి రెండు కారణాల వల్ల ఆనందం కలిగిస్తూ ఉంట. ఒకటి, అవతల వాడి వల్ల మనకి ఏదైనా ప్రయోజనం వస్తుందేమో అని ఆనందం కల్పిస్తూ ఉంట. లేదు, పుణ్యం వస్తుందేమో అని ఆనందం కల్పిస్తూ ఉంట. అమ్మకి రెండు అక్కర్లేదు, కేవలం ఆవిడ దైవ మూలానే మనకి ప్రీతి కల్పిస్తోంది. నాలుగో నామం రాజకృప. ఇన్ని రాజ్యాలు విడివిడిగా ఏర్పరిచి మరియు ఒక్కటిగా ఎదుగుతుంది ఆ మహాతల్లి. తన కృప మూలాన్ని మాత్రమే అమ్మ దయ కృప మన మీద ఎలా ప్రకాశిస్తోంది అంటే అది మనకు కనిపిస్తోంది. ఎప్పుడు ఇంత వెలుగుంటే పిల్లలు ఎలా పడుకుంటారు అని ఆ తల్లి అనుకుంటుంటా. అప్పుడు మనం పడుకోవడానికి వీలుగా చీకటిని ఏర్పరుస్తుంది. అలాగే పొద్దున్నే మనం లేపాలనుకుంటున్నప్పుడు అమ్మ ఏం చూస్తుంటుంది దయ? ఒక సూర్యుని వెలుగుతో మన నిద్ర లేపుతుంట. అలాగే మన భూమి మీద మనం నడుస్తున్నప్పుడు పట్టుకుని జాగ్రత్తగా నడిపిస్తుంది. మన మీద ప్రేమ కనిపిస్తే గాలి ద్వారా ప్రేమగా మన నిమిరుతోంది. ఇవన్నీ అమ్మ దయ. అమ్మ అందుకే రాజకృప. ఆ దయతో అమ్మ తన భక్తుల్ని పీఠం మీద కూర్చోబెడుతోంది. ఐదో నామే రాజపీఠ నివేశిత నిజాశ్రిత. తను ఆశ్రయించిన భక్తుల్ని గొప్ప స్థానంలో కూర్చోబెడుతుంది. వేదంలో వాగ్దేవి దేవి తాము నమ్ముకున్న వాణ్ణి ఉగ్రుణ్ణి చేస్తానని ప్రతిజ్ఞ పట్టింది. వాడిని జ్ఞానిని చేస్తాను, ఋషిని చేస్తాను. అందుకే అమ్మని ఆశ్రయిస్తే సర్వ సమర్థుడు కాగలడు. మాటకి నిజం. రాజ్యలక్ష్మి, వివిధ రాజ్యముల ముందు మన గృహములను వ్యాపించిన లక్ష్మి రాజ్యలక్ష్మి. అందరినీ అన్ని లోకాలు ఎందు ఉన్నత స్థితిలో ఉంచుతూ ఆనందం ఇచ్చేదే ఆ తల్లి. కోసనాథ చతురంగ బలేశ్వరి తర్వాత నామం. రాజ్యానికి ప్రధానంగా ఉండాల్సింది కోసం, జ్ఞానము రెండోది, మూడోది బలం. లక్ష్మి, సరస్వతి, దుర్గా ఈ మూడు దేవతలు పుష్కలంగా మన దేశం మీద దయ చూపాలి. అమ్మ దయతో దేశపు చతురంగాలు బలంగా చేస్తుంది. కుబేరునికి 9 నిధి దేవతలు ఉన్నాయి. మనకు తెలిసిందే కుబేరుడు నిధి దేవతకి, కుబేర దేవత అష్ట సిద్ధి కోసానికి దేవతలు ఉంటారు. నిధి దేవతలు అమ్మవారి కిరణాలు. ఈ నిధి దేవతల పేర్లు తలుచుకోవాలన్నారు గురువు గారు. పద్మనిధి, మహాపద్మనిధి, శంఖనిధి, మకరనిధి, కచ్చప నిధి, ముకుందనిధి, కుందనిధి, నీలనిధి మరియు కర్మనిధి అని. ఈ నిధి దేవతల్లో శంఖనిధి, పద్మనిధి చాలా గొప్ప అని చెప్పారు. మన శరీర రాజ్యంలో కూడా 5 కోసాలు అమ్మ నాయకురాలు. మరి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోసాలు బాగుండాలని అమ్మని మనం నిత్యం వేడుకోవాలి. చతురంగ బలేశ్వరి అని అంటున్నాం కదా, ఆ చతురంగాలు అంటే డిఫెన్స్. రథ, గజ, తురగ పద్మాదులు అమ్మ స్వరూపాలు. ఈరోజు భారతదేశపు 73వ స్వాతంత్ర దినోత్సవం. ఈనాడు మనందరం, ఈనాడే కాదు రోజు మన దేశపు చతురంగ బలంతో కలకల్లాడాలని, దుష్టుల్ని చీల్చి చెండాలని, అవినీతి పరు చేతుల్లో ఉండకుండా ఉండాలని, ఈ సనాతన ధర్మం దేశము బాగుండాలని, అమ్మని మన భారతదేశం బాగుండాలని నిత్యం పూజించాలి.
భారత్ మాతాకి జై.
భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. ఇంకోసారి మరొకసారి లక్ష్మీ దేవిని, సరస్వతీ దేవిని, దుర్గని ఈ ముగ్గురు అమ్మల కృప మన దేశం మీద పుష్కలంగా దయచూపాలి అని వందే మాతరం. గురువు గారు వారి యొక్క ప్రేమ, వారి దేశపు భక్తి అణు అణువులో ఎక్కడ వీలున్నప్పుడల్లా వారు ప్రస్తావిస్తుంటారు. ఇదొక తార్కాను. మంత్ర విశేషంగా చూసే ఉపాసకులకి 4 బలాలు ఉంటాయట. బీజము, పద, సంఖ్య, రేఖ. ఈ 4 మంత్రానికి చతురంగ బలాలు. మంత్రానికి 4 బలం లభిస్తుంటాయి. ఇవన్నీ కలిగిన శ్రీవిద్య చతురంగ బలేశ్వరి. విశ్వ రాజ్యాన్ని ఆవిడ 4 వేదాలతో నడుస్తోంది. ఈ ఒక్క నామము అమ్మ మరి ఒక నామము అమ్మ సామ్రాజ్యదాయిని అంటే రాజ్యం ఇస్తుంది. అమ్మ విద్యతో ప్రావీణ్యం పొంది గురుకృపతో ప్రశంస పొందిన వాడు సామ్రాట్. ఆవిడ అనుగ్రహిస్తేనే మంత్రదీక్షలో పరిపూర్ణత లభిస్తుంది. బ్రహ్మవేత్తను, జ్ఞాని, సామ్రాట్ అంటారు. కేవలం పరమాత్మని సామ్రాట్, విరాట్, స్వరాట్ అంటారు. అమ్మని అడగవలసింది అమ్మ విద్యలో ప్రావీణ్యం పొంది ఈ అఖండ దీక్షను పరిపూర్ణం చేయాలని కోరుకోవట. ఆ శక్తిని ఇచ్చేదే సామ్రాజ్యదాయిని. ఇప్పుడు సత్యసంధ సాధన మేఖల అన్నారు. అంటే రాజ్యలక్ష్మి తత్వానికి ఇది ప్రధానమైన మాటట. ఇది కిరీటం లాంటి నామంట. సంధ అంటే లోబడి ఉండడం, అంటే సత్యానికి కట్టుబడి ఉండడం. రాజైన వాడికి ఉండవలసిన లక్షణం అదే సత్యం. శ్రీరాముడికి మనకి పెద్ద ఉదాహరణ. మనకి రాజ్యం మరలా రామరాజ్యం అవ్వాలని మనం కోరుకోవాలి. అమ్మా రాజ్యలక్ష్మి, మన దేశం బాగుండాలి. భారత మాత చల్లగా ఉండు తల్లి. భారత మాతకి జై. భారత మాతకి జై. ముఖ్యంగా ఇది మన స్వాతంత్ర దినోత్సవం నాడు ఈ సబ్జెక్ట్ రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. తర్వాత సాగర మేఖల అంటే సాగరముని వర్ధానంగా ధరించిన తల్లి. మేఖల అంటే హద్దు. సముద్రమే హద్దుగా పాలించిన వారు ఆనాటి చక్రవర్తులు. ఇంకొకటి ఏమిటి అంటే ఇక్కడ భూదేవి రూపిణిగా మనం అమ్మని తలుచుకోవాలి. దీక్షిత నామంలో తల్లి దీక్ష తీసుకుంది, అంటే కంకణం కట్టుకున్నట్ట. మన అందరినీ భక్తుల్ని రక్షించడమే దీక్షగా పెట్టుకుంది తల్లి. దీ అనగా జ్ఞానం ఇచ్చింది, క్ష అనగా పాపం క్షయిస్తుంది. దీక్ష పొందగానే భక్తుడికి దేవత రూపమైన జ్ఞానం ప్రవేశిస్తుంది, పాపం క్షయిస్తుంది. గురువు గారి దగ్గర దీక్ష తీసుకుంటే మరణం వరకు చేయాల్సిందే. దీయతే జ్ఞాన విజ్ఞానం, క్షయంతే పాపరాశ. దీని యొక్క ప్రయోజనం క్షలములను క్షాలం చేస్తుందని. దైత్య సమని అసురులు సంహారం చేసే తల్లి. మనలోని అసురుని కూడా సంహారం చేసే తల్లి. సర్వలోక వసంకరి, తన వశములో ఉండేటట్టు లోకాన్ని నడుపుతుంది. చివరిగా ఈరోజు నేను మాట్లాడే సర్వార్థ దాత్రి. మనకి అన్ని వేళలా ఏది కావాలో ఎప్పుడు ఆ తల్లి తీరుస్తూ ఉంటుంట. ఆకలి వేసినప్పుడు అన్నం ఇసి పెడుతూ, దాహం వేసినప్పుడు నీరిస్తూ, అమ్మ దీక్ష తీసుకుని మనం అమ్మని దైత్యశమని, సర్వలోక వసంకరి, సర్వార్థదాత్రి అయ్యి మనపై ఎల్లప్పుడూ కరుణ చూపిస్తుంది. శ్రీ లలితా చరణారవింద అర్పణ స్వస్తి.
వందే మాత్రం, భారత్ మాతాకి జై. నాకు అందులో అన్నిటికన్నా చాలా బాగా నచ్చింది గురువు గారు చెప్పిన దాంట్లో ఎవడు కూడా ఉన్న స్థితిలో లేడు, ఉన్న స్థితి నుంచి పైకి వెళ్ళలేదు, ఉన్నత స్థితి అంటే పరమేశ్వర సన్నిధి అని చెప్పారు ఆయన. సో అందులో ఇది ఈ పాట విద్యకు రావడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈ గురుభ్యోరమాన్ని అలా 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 ఇంకా ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకురావాలి ఆవిడ సీఈఓగా. సో ఇదంతా ఇదంతా ఆవిడ కర్మే. నేను మనం అనుకుని డివైడ్ చేసింది ఏమీ కాదు, ఇట్ కేమ్ టు విద్య. సో ఇప్పుడు లక్ష్మి గారు రెడీ అయినా మీరు మీ పూజలు ఎక్కడ దాకా వచ్చేయండి.
సహస్రాల పద్మలు కోటి సూర్య ప్రకాశాల నడిమి పద్మాసనంలో శ్రీ లలితా త్రిపుర సుందరిని చూడగాని నా రెండు చేతులు తోయిలించి శిరస్సుపై ఉంచుకొని ఆహా అమ్మా, నాకు లభించిన భాగ్యానికి పొంగిపోతూ తెలియకుండానే ఒక పార్వత్యానికి లోనైనానమ్మా. అడిగో అమ్మ చుట్టూ పరివార దేవతలు, అక్కడున్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, అడగదు ఎందరో విశేష శక్తులు అమ్మవారిని చుట్టూరా కూర్చుని కొలుసుకుంటున్నారు. మరి వారందరి నడిమి అత్యంత రమణీయమై మనోహరమైన స్వరూపం శ్రీ రాజరాజేశ్వరి లలితా మహాత్రిపుర సుందరి స్వరూపం, శ్రీ విద్యాస్వరూపము. ఈ అనంతమైన విశ్వమంతటా ఏ అఖండ సౌందర్యము వ్యాపించి ఉందో ఆ సౌందర్యమే అదిగో నా ఎదురుగా ఉంది నా జగదంబిక. యా దేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత, నమస్తస్మై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత, నమస్తస్మై 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 నమో నమః.
ఇదిగో ఇక్కడ లక్ష్మీ ఫణి గారు సావిత్రి సచ్చిదానంద రూపిణి దేశకాల పరిశ్చిన్న సర్వగా సర్వమోహిని అని అమ్మవారిని స్తుతిస్తూ మల్లెపూలతో పూజిస్తూ పరవశించిపోతున్నారు. రండి మనం కూడా పక్కన కూర్చుని విందాం.
శ్రీ గురుభ్యో నమః, శివాయ గురువే నమః, శ్రీమాత్రే నమః, అందరికీ నమస్కారం. శ్రీ సావిత్రే నమః. వినపడుతుందండి? సావిత్రి విద్యకు శ్రీ సావిత్రే నమః. సావిత్రి విద్యకు ప్రధాన మంత్రాది దేవత సావిత్రి వైదికమైన మహామంత్ర స్వరూపం. సావిత్రి స్థితి లయ తిరోధాన అనుగ్రహములతో సృష్టి నిర్వహిస్తున్న సృష్టికారిణి శక్తి. ఈ శక్తి మన కర్మఫల వాసనలకు తగ్గట్టుగా ప్రతి వారిలోనూ బుద్ధులను ప్రేరేపించే చోదయిత్రి. శరణాగతులకు సామాన్యులకు నాయకురాలైన ఈ తల్లి తనను నాయకురాలిగా గుర్తించిన వారి బుద్ధులకు మంచి ఆలోచనలు కలిగించి అవి సఫలమయ్యేలా ప్రేరేపిస్తుంది. సూర్యమండల రూపిణిగా ఉంటూ తారక శక్తి ప్రేరక శక్తి తానై అందరినీ పవిత్రులను చేస్తూ ఉంటుంది. సావిత్రి యజ్ఞస్వరూపురాలు, స్రవిస్తున్న తేజస్సు కలది. ఆ తేజస్సుతో భూమి మీద సృష్టి జరుగుతుంది. ఈ తల్లి సామాన్యుల చేత అందరిచే పూజింపబడే దేవతల చేత కూడా వైదిక యాగముల యందు వేదాది శాస్త్రముల యందు ఆరాధింపబడుతుంది. సావిత్రి ఆరాధన వల్ల భావశుద్ధి కలుగుతుంది. భావశుద్ధి అంటే అనేక జన్మల నుంచి మన చిత్తానికి పట్టిన కర్మ మాలిన్యాలు తొలుగుతాయి. అమ్మ భావశుద్ధి స్వరూప. ఈ చిత్తశుద్ధి వలన భక్తి, భగవద్ ఆరాధనా యోగ్యత, జ్ఞానం, ముక్తి కలుగుతాయి. సావిత్రి అనేక విద్యలు తన నుంచి ప్రసరింపజేస్తుంది. సర్వశక్తులు తన నుంచి సృష్టిస్తుంది. ఆ శ్రీరామచంద్రమూర్తి ఆదిత్య హృదయంలో సావిత్రి ఉపాసనే చేశారు అని వ్యాఖ్యాతలు అన్నారు అని గురువు గారు చెప్పారు. సూర్యమండలంలో ఉన్న పరబ్రహ్మ స్వరూపిణి అయిన సావిత్రి సచ్చిదానంద రూపిణి. శాశ్వతమై చైతన్యమయమై ఆనందమయమై ఉన్న ఈ పరబ్రహ్మ స్వరూపిణి దేశకాల అపరిచ్ఛిన్న, అంటే దేశకాలపు కొలతలు లేని తల్లి. సర్వకాలములయందు సర్వదేశములయందు వ్యాపించిన సత్యం, జ్ఞానం, అనంతమైన బ్రహ్మము అమ్మవారు. అమ్మవారిని మనం శ్రీచక్రం, విగ్రహం, సువాసిని ఇలా ఎన్నో ఆలంబులతో పూజించిన అన్నింటికన్నా సూర్యమండలమే శ్రీచక్రం అని భావన చేసి ఆరాధించడం శ్రేష్టం అని గురువు గారు చెప్పారు. సర్వగా అయి అంతటా ఉంటూ వ్యాపించి ఉన్న తల్లి సర్వం దృశ్యం మమం స్థానం అని హిమవంతునికి దేవతలకు గీత బోధించేటప్పుడు చెప్పారు. నన్ను పూజించని స్థానాలు, నేను లేని స్థానాలు ఉన్నాయా? కనపడే ప్రతి చోటు నా స్థానమే, అన్ని కాలములు నావే. అని చెప్తూ కొన్ని స్థానాలు చెప్పారు అమ్మవారు. అదే శక్తి పీఠాలు. అమ్మవారి భక్తులు ప్రయత్నపూర్వకంగా వారి జీవితంలో ఆ స్థానములను ఆశ్రయించి సాధన చేయాలి అని అమ్మవారే హెచ్చరిక చేశారు. ప్రతి తిథిలో ఎటువంటి నివేదనతో సహా ఎలా ఆరాధన చేస్తే ఏ ఫలితాలు లభించి ఎటువంటి అరిష్టాలు తొలగుతాయో చెబుతూ విశేష కాలాలు కూడా చెప్పారు. అవి అష్టమి, నవమి, చతుర్దశి, పౌర్ణమి, సంక్రమణం, ఇంకా శరణ నవరాత్రులు, వసంత నవరాత్రులు, ఆషాఢ నవరాత్రులు, మాఘ నవరాత్రులు. సాధన దశలో భక్తులు విశేష కాలాలలో నిర్ణయించిన స్థానాలలో పూజ చేస్తూ సర్వం దేవీమయం జగత్ అనే సిద్ధదశకు వచ్చాక అమ్మవారిని ఎప్పుడైనా ఎక్కడైనా ఆరాధించే స్థితి కలుగుతుంది అని గురువు గారు చెప్పారు. సర్వకాలములయందు సర్వస్థానములయందు ఉంటూ సర్వకాలములు సర్వస్థానములు తానై సర్వ సిద్ధాంతములు సర్వ శాస్త్రములు సర్వ వేదములు సర్వ యజ్ఞములు సర్వ లోకములు సర్వ జీవులు తానై పంచభూతములయందు పశు పక్షులయందు తరులతలయందు వ్యాపించి ఉన్న చైతన్యమైన సర్వగా అమ్మ అని తెలుసుకుని ఆరాధించేవారు తనలో లీలమై ముక్తిని చెందుతారు అని అమ్మవారు చెప్పారు. ఈ సర్వగా అయిన తల్లి మనల్ని మోహన్లో ఉంచే సర్వమోహిని దేవి. లేకపోతే సృష్టి నిర్వహణ కష్టం కదా. సర్వమోహిని శ్రీచక్రంలో ప్రథమ ఆవరణ దేవి. త్రైలోక్య మోహన చక్ర స్వామిని, అనిమాది అష్టసిద్ధులు, ప్రపంచాన్ని నడిపే అష్టమాతృకా దేవతలు, ఎవరినైనా ఎలాగైనా లాగగలిగే ముద్రా దేవతలు ఈ ఆవరణ. అంటే గుమ్మం దగ్గరే మనకు కావలసిన కోరికలు వరాలు దొరికేలా ఉంటారు. కానీ అమ్మ బిడ్డలమైన మనం అంతఃపురం దాకా వెళ్ళగలిగే యోగ్యత ఉంటే తప్పకుండా ముక్తిని ఇస్తుంది. ఆ అమ్మ లలితాంబిక మనకు అవసరమైనవన్నీ ఇస్తూ మోహాన్ని పోగొడుతూ మనల్ని గురుకృపతో అంతఃపురమైన శ్రీచక్ర బిందుస్థానానికి పిల్లలమైన మన చేతులు పట్టుకుని తీసుకుని వెళ్ళాలి అని మనసారా కోరుకుంటూ సర్వం శ్రీ లలితా చరణాంబిక లలితాంబికా చరణాల విన్న అర్పణమస్తు. స్వస్తి.
చాలా బాగా చెప్పారండి. అదిగో అక్కడ లక్ష్మి గారు అభిషేకానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారట. ఒకసారి ఆవిడ అభిషేకం ఎక్కడ దాకా వచ్చిందో చూద్దామా.
అమ్మ దివ్య మంగళమైన స్వరూపముని చూస్తూ ఆ బ్రహ్మానందంలో నా కనుల నుండి అనుకోకుండానే ఆనంద అశ్రువులు జారి అమ్మవారి పాదాలను అభిషేకిస్తున్నాయి. అదిగో అమ్మవారి అభిషేకానికి సన్నాహాలు చేస్తున్నారు. అటు పక్క ఆవు పాలు, పెరుగు, ఆవు నెయ్య, చెరుకు రసం, అదిగదు పసుపు, అప్పా ఆ బెందు నిండా కుంకుమ నీళ్లు కలిపి ఉన్నారు. ఆ అటు పక్క బంగారం బన్ని రంగులో మెరిసిపోతోంది శుద్ధమైన తేనె. అమ్మో ఎన్ని దివ్యమైన పదార్థాలు, ఎన్ని సుగంధ ద్రవ్యాలు నా తల్లికి అభిషేకం చేయడానికి సిద్ధమవుతున్నారు. అదిగదుగో ఒక పక్క శ్రీ సూక్తం హిరణ్య వర్ణాం హరిణీం.
ఆవిడ ప్రిపరేషన్ చేసుకునే లోపల మనం ఇంకొకళ్ళ మురళి విందామండి. అమ్మగారి శ్వాసల నుంచి వేదాలు వస్తున్నాయి. పరాశక్తికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలే వేదాలు. బ్రహ్మాండ పురాణాలకు ఆధారశక్తి అమ్మవారు. మనలో ఇచ్ఛాశక్తి అయి, క్రియాశక్తి అయి, జ్ఞానాశక్తి అయి, బుద్ధిశక్తి అయి పరిపూర్ణమైన పరమేశ్వరి జ్ఞానం సరస్వతీదేవి. ఆ తల్లిని కొలుస్తున్నారు సునీత గారు. అదిగో అందమైన తామర పువ్వులతో పూజిస్తున్నారు. చూద్దామా ఆవిడ పూజని.
అందరికీ నమస్కారం. శ్రీ మహాగణపతియే నమః. శ్రీ లలితాంబికాయే నమః. శ్రీ గురుచరణారవింద నమస్కారం. సర్వమోహిని అయి అందరికీ మోహం కలిగించే తల్లి సరస్వతి అయి మోహం పోగొట్టి జ్ఞానం మోక్షం ఇస్తుంది. సరస్వతియే సావిత్రి, గాయత్రి. ఈ తల్లికే ప్రాతకాలంలో గాయత్రి అని, మధ్యాహ్న కాలంలో సావిత్రి అని, సాయం సమయంలో సరస్వతి అని పేర్లు. సరస్వతి అంటే పలుకుల తల్లి, జ్ఞానముల తల్లి. వేదం అంటే పలుకులు, జ్ఞానమేగా. అందుకే వేదమాత అయిన సరస్వతే గాయత్రి. మనలో ప్రాణశక్తి సరస్వతి. సరణం అంటే ప్రసరించుట, ప్రవహించుట. అందరిలో ప్రాణశక్తి అయి శరీరం అంతా ప్రవహిస్తుంది. హంస మీద కూర్చుని విహరిస్తున్న సరస్వతి అంటే ప్రాణశక్తిగా సంచరిస్తున్న జగన్మాత. ప్రాణశక్తి అంతర్వాహిని. సరస్వతి ఉపాసన అంటే ప్రాణశక్తి ఉపాసనే. జ్ఞానం విద్యకి కూడా సరస్వతి అని పేరు. ఎందుకంటే జ్ఞానం విద్య కూడా ప్రసరిస్తాయి కాబట్టి. గురువు నుంచి శిష్యునికి జ్ఞానం బుద్ధిలోకి ప్రసరిస్తుంది. అలాగే శబ్దదేవత కూడా సరస్వతియే. అందరి చూపులు ఎవరి వైపు ప్రసరిస్తాయో ఆ తల్లి సరస్వతి. అన్ని ఐశ్వర్యాలు ఇచ్చే తల్లి. యజ్ఞరూపిణి, ధేనురూపిణి అని చెప్పారు. ఈ సరస్వతీ రూపం శాస్త్రమై అన్ని శాస్త్రాలు అమ్మరూపాలే. శాస్త్రం అంటే ప్రవృత్తి నివృత్తులను తెలియజేసే శాస్త్రం. సంసార మార్గంలో ఉన్న గృహస్థులు ఎలా ఉండాలి, సంసార మార్గం వదిలి పెట్టిన వైరాగ్య మార్గంలో వాళ్ళు ఎలా ఉండాలి అనే నియమాలు శాసనాలే శాస్త్రములు. అవి అమ్మ అంటే పాలకురాలు ఇచ్చిన నియమాలే. అవి అన్ని అమ్మరూపాలే. అదే వేదం. అన్ని శాస్త్రాలు అమ్మవల్లే కలిగాయి. ఈ శాస్త్రముల వల్లనే అమ్మని అంటే భగవంతుణ్ణి తెలుసుకోగలం. జ్ఞానం రావాలి అంటే శాస్త్రదృష్ట గురోర్ వాక్యం ఆత్మనిశ్చయం అంటే మొదటి ఉండాల్సింది శాస్త్రంలో వాక్యములు గురువు ద్వారా వినాలి. అవి తెలుసుకుని తన బుద్ధికి తోచి ఇది గొప్పది అని స్ఫురిస్తే అది జ్ఞానం అవుతుంది. నీకు స్ఫురించిందే జ్ఞానం, పుస్తకంలో ఉన్నది కాదు. శాస్త్రం వాక్యంనే గురువు చెప్పాలి అని చెప్పారు. అలాంటి వాళ్లే గురువు అవుతారు అన్నారు. శాస్త్రము గురువు అనుగ్రహం ఉంటేనే సరి అయిన ఆలోచన కలుగుతుంది. అది అమ్మని అంటే సరస్వీదేవిని ఉపాసిస్తే వస్తుంది. అమ్మ దయ ఎలా ఉంటుంది అంటే అశ్రుత గ్రంథ బోధ అన్నారు. అంటే ఎప్పుడూ కనీవినీయరుగని గ్రంథంలో ఉన్నవి కూడా నీ బుద్ధికి ప్రాణశక్తిగా ఉన్న తల్లి స్ఫురింప చేయగలదు. అమ్మని శాస్త్ర విగ్రహంగా ఎలా భావించాలో బ్రహ్మాండ పురాణం నుంచి చెప్పారు. అమ్మ ఉచ్ఛ్వాసల నుంచి ఊపిరి నుంచి వేదాలు వచ్చాయని, అభిమానం అంటే అహం రూపం నుంచి అథర్వణ వేదము మంత్రశక్తి అంతా వచ్చాయని, పలుకల నుంచి కావ్య నాటక అలంకారాలు వచ్చాయి, నాలుక నుంచి అసలు రూపమైన సరస్వతి వచ్చింది, చుబుకం నుంచి వేదము యొక్క ఆరు అంగములు వచ్చాయి, కంఠ ఉద్వదేక నుంచి మీమాంస న్యాయ పురాణ ధర్మశాస్త్రాలు, మధ్యరేఖ నుండి ఆయుర్వేద ధనుర్వేదములు, కింది రేఖ నుంచి కంఠ కూపం కింద వరకు 64 విద్యలు, బాహుమూలం నుంచి సర్వ తంత్రాలు సృజించింది. ఇవన్నీ భాస్కర రాయలు వారు కూర్చిన శ్లోకాలు అని చెప్పారు. తర్వాతి నామం గుహాంబ. గుహుడు అంటే సుబ్రహ్మణ్యుడు, అతనికి తల్లి గుహాంబ. గుహుడు అని ఎందుకు, సుబ్రహ్మణ్య నామానికి అర్థము బ్రహ్మజ్ఞాన స్వరూపుడు, ఓంకార అర్థం శివునికే చెప్పిన వాడు, అతనికి తల్లి గుహాంబ. గుహ్య విద్య అంటే బ్రహ్మజ్ఞానము, అది కలిగించు తల్లి గుహాంబ. గుహ ఎందు ఉన్నవాడు జీవుడు. గుహనము అంటే కప్పబడుట. సర్వజీవులు మాయచేత కప్పబడ్డారు. ఈ సర్వజీవులకు తల్లి కాబట్టి గుహాంబ. గుహాంబలు అంటే అమ్మవారి అంశరూపాలు. 9 వీళ్ళు సుబ్రహ్మణ్యునికి దాదులుగా పంపింది. వారి పేర్లు స్కంద, స్కందాపసార, స్మార, శకున, రేవతి, పూతన, అందపూతన, శతపూతన, ముఖకుండిక, నైగమేయ. వీరి నామం తలుచుకుంటే చాలా మంచిది అని చెప్పారు. వీళ్ళు 14 వరకు పిల్లల్ని కాపాడుతారని, ఎవరి ఇళ్లలో ఆచారము దైవ పితృపూజలు జరగవో వారిని వీళ్ళు గ్రహాల్లా పీడిస్తారు అని చెప్పారు. సుబ్రహ్మణ్య ఆరాధన సంతాన రక్ష. తర్వాత నామం గుహ్యరూపిణి. ప్రతి వారిలో గుహ్యముగా ఉన్న శక్తి చైతన్యమే గుహ్యరూపిణి. గుహ అంటే హృదయము. హృదయ గుహలో ఉన్న ఆత్మరూపిణే గుహ్యరూపిణి. గుహ్య విద్య అంటే వేదాంత శాస్త్రము. గుహ్యరూపిణి అంటే వేదాంత విజ్ఞాన రూపిణి కూడా. విద్యను బోధించే గురువు కూడా ఆ విద్య రూపమే. అందుకే గుహ్య రూపిణి అంటే గురుస్వరూపిణి. తర్వాత ఉపాసన అర్థం చెప్పే అర్థం చెప్పారు. హృల్లేఖ మంత్రము అంటే హింకారం, దానికి గుహ్య మంత్రము అని పేరు. హ్రీం అన్నది నిన్ను తొందరగా, హృదయము అంటే గుహలో అంటే అంతర్ముఖత్వంలోకి తీసుకువెళ్లే బీజ మంత్రం కాబట్టి దాన్ని హృల్లేఖ మంత్రము అన్నారు. అందులో అంతర్యామిగా ఉన్న తల్లే గుహ్య రూపిణి. తర్వాత నామం సర్వోపాధి వినిర్ముక్త. అందరి హృదయ గుహలో ఉన్న గుహ్య రూపిణి అంటే చైతన్యాన్ని తెలుసుకోవాలి అంటే ఉపాధులను దాటి చూడగలగాలి. ఎందుకంటే చైతన్యానికి ఉపాధి బంధం లేదు కనుక. అందుకే తర్వాతి నామం సర్వోపాద వినిర్ముక్త. అమ్మ ప్రతి వారి హృదయ గుహలో ఉన్నప్పటికీ ఆవిడ సర్వోపాధి విముక్త. వినిర్ముక్త అంటే మోక్షప్రదాయిని. తర్వాతి నామం సదాశివ పతివ్రత. ఇది సమయాచారం తెలిసే నామమని, శివశక్తిక రూపిణిని స్మరిస్తుందని చెప్పారు. సదాశివుని పతివ్రత, సదాశివుని నామం ఇక్కడ ప్రత్యేకం. ఎందుకంటే పంచకృత్యాల్లో అనుగ్రహం అంటే మోక్షప్రదాత సదాశివుడు. అతని పతివ్రత అంటే ఆయన మోక్షం ఇవ్వడంలో సహకారిణి. అలాగే సదాశివుడు అంటే మిగతా 5 అన్ని పంచకృత్యాలు చేసే పరమాత్మ అని, అతని పతివ్రత అంటే అతని అన్ని పనులలో సహకరించి కూచున్నే తల్లి అని చెప్పారు. పతివ్రత అన్నది చాలా గొప్ప సాంప్రదాయం అని. అన్ని సాంప్రదాయాలకు నియామకురాలు సాంప్రదాయేశ్వరి. సదాశివుని ప్రతివతి అయి మోక్షకారకుని చేత మోక్ష విద్య అయిన శ్రీవిద్యను ఇప్పించింది. శ్రీవిద్య సాంప్రదాయానికి అది ఆది శివశక్తులే. అన్ని సత్సంప్రదాయాలతో లోకాన్ని నడుపుతోంది. ఏ సాంప్రదాయానికైనా అమ్మే నియామకురాలు. అందుకే తర్వాతి నామం సాంప్రదాయేశ్వరి. సంప్రదాయేశ్వరి సంప్రదాయము అంటే ఎక్కడా తెగకుండా వచ్చిన గురు పరంపర. అలా పరంపరగా వచ్చిన రహస్య విద్య అంటే వేదాంత విద్య, మంత్ర విద్యతో ఎవరు అమ్మని ఆరాధిస్తున్నారో వారికి ఈశ్వరి, వారికి నియామకురాలు, వారిని అనుగ్రహిస్తున్న తల్లి. తర్వాతి నామం సాధ్వి. సాధ్వి అంటే పతివ్రత మొదలగు సద్గుణములు కల తల్లి, అనంత కళ్యాణ గుణములు కలిగిన తల్లి, సాధుగుణాల రాశి. తర్వాత సా అద్వ అంటే అనేక అద్వములు అంటే అనేక సాంప్రదాయ మార్గాలు కల తల్లి అని. ఏ సాంప్రదాయం గొప్పది అంటే ఎవరి సాంప్రదాయం వారు అనుసరిస్తూ ఇంకొకరి సాంప్రదాయాలను గౌరవించడమే గొప్ప సాంప్రదాయము అని గురువుగారు చెప్పారు. తర్వాత సాధ్వి నామాన్ని సాధు ఈ అని కూడా చెప్పచ్చు అని. సాధు అంటే సతి సాధ్వి పతివ్రత అని, శుద్ధసత్వ స్వరూపానికి సాధు అంటారు అని. ఈ అంటే తుర్యతత్వంలో లభించే పరతత్వం. ఇలా విభజించి చేస్తే అప్పుడు సాధునే నమః ఐ నమః అని అనాలని, కానీ ఆరాధకులు సాధ్వియై నమః అని చేసుకోవడమే మంచిది అని చెప్పారు. సర్వం శ్రీ గురు చరణార్విందార్పణమస్తు.
వెళ్దామా మరి, లక్ష్మి గారు అభిషేకం స్టార్ట్ అయిపోయినట్టుంది అక్కడ.
హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. అదిగో అటుపక్క దేవతలు దుర్గాస్తుతి చేస్తున్నారు. జాతవేద సేసున వామసో మమ రాతీయతో నిదహాతి వేదః. అటుపక్క నాకు రుద్రం వినిపిస్తోంది. అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ. అబ్బా ఎటు చూసిన దివ్యమైన మంత్రకోశ. ఆ దివ్యమైన విశేష ద్రవ్యాలతో అమ్మవారిని అభిషేకిస్తూ ఉండటం ఒక మహత్తరమైన అనుభూతిని కలిగించింది. నాకు అందులో శివ సత్యైక్య రూపిణి కనిపించింది. శివ సత్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి.
ఇక్కడ ఆవిడ అభిషేకం అయిందండి. ఇక్కడ లలితా గురువుగారు లలితా సహస్రనామం ఒక్కొక్క నామంలో కొన్ని బీజాక్షరాలు దాగి ఉన్నాయి అని చెప్పారు. శ్రీచక్ర సంచారిణి మన శరీర చక్ర సంచారిణి అని అన్నారు. శ్రీచక్రంలో 9 ఆవరణలు ఉన్నాయి. ఇది ఆత్మవిద్యగా పరిగణింపజేసే బ్రహ్మ విద్యా స్వరూపం. ఖడ్గమాలకి మరొక పేరు శుద్ధ శక్తిమాల. సర్వసిద్ధుల్ని ప్రసాదించే కులోత్తీర్ణను పూజించడానికి మొగలి పూలతో జీవన్ గారు వెళ్తున్నారు. రండి రండి, వారితో మనము వెళ్దాం.
నమస్కారం అండి. వినపడుతుంది అందరికి?
వినిపిస్తాను.
గురుమండల రూపిణి. సంప్రదాయంగా వచ్చిన చక్కని మార్గములన్నీ కూడా గురుమండలంగా మనకు లభిస్తున్నాయి. గురుమండలం సాక్షాత్ అమ్మవారి యొక్క రూపమే. అమ్మవారి ఆరాధన చేసేటప్పుడు గురుమండల ఆరాధన చేయకుండా చేయరాదని గురువుగారు చెప్పారు. గురువులంటే వారి విద్య ద్వారా గురువులు అంటున్నాం కదా. విద్య వారి నుంచి వస్తుంది అంటే అమ్మవారి వారి నుండి వస్తుంది. కనుక వారందరూ కూడా అమ్మవారి రూపమే. అందుకని గురుమండలం అమ్మరూపంగా అనాలి. శ్రీ విద్యా సంప్రదాయంలో గురుమండలం అంటే ఏమిటో తెలుసుకోవాలి. గురువుతో మొదలు పెట్టుకుని ఒక మండలం ఉన్నది. మండలం అంటే సమూహం. ఈ సమూహం అంతా శ్రీ విద్యకు పటిష్టత చేర్చుతుంది. వీరికి ముందు నమస్కరించాలి. శ్రీనాథాది గురుత్రయం, గణపతిం, పీఠత్రయం, భైరవం, సిద్ధోగం, వటుకత్రయం, పదయుగం, దూతీక్రమం, మండలం, వీరాద్వష్ట చతుష్క షష్ఠి నవకం, వీరావళి పంచకం, శ్రీమన్ మాలిని, మంత్రరాజ సహితం, వందే గురోర్మండలం. ఈ శ్లోకంతో అన్వయించారని చెప్పారు గురుమండలం. శ్రీనాథాది గురుత్రయం శ్రీకారంతో ప్రారంభించి నాదతో మొదలు పెట్టుకొని పెట్టినటువంటి గురుత్రయం. గురుత్రయం అనగా స్వగురు, పరమగురు, పరమేష్టి గురు. గణపతి అంటే గణపతి గురుస్థానం. పీఠత్రయం కామగిరి పీఠం, పూర్ణగిరి పీఠం, జాలంధర్ పీఠం. భైరవం వీళ్ళు 8 మంది. సిద్ధోగం వీళ్ళు 9 మంది. వటుకత్రయం 3 వటుకల్ని పూజిస్తారు. స్కంద వటుక, చిత్ర వటుక, విరించి వటుక. పదయుగం ప్రకాశ పాదుక విమర్శ పాదుక దూతీక్రమం 10 మంది దూతీ దేవతలు వీరు మండలం ఈ మండలం వేరు గురుమండలం వేరు సూర్యమండలం అగ్నిమండలం చంద్రమండలం వీరాన్ ద్వెష్ట 10 మంది వీరభైరవులు చతుష్క షష్ఠి 64 మంది సిద్ధాదేవతలు నవకం వీలు 9 మంది ముద్రాదేవతలు మాలిని మాతృకావన్న రూపంగా ఉన్న ఒకనొక అమ్మవారి మంత్ర విశేషం మంత్రరాజ ఇది గురుముఖత తెలుసుకోవాలి ఇంతమంది కలిపి గురుమండలం అంటారు వీరి అనుగ్రహం ఉంటే 9 ఆవరణ దేవతలను ఆరాధించగలుగుతాం ఖచ్చితంగా వీళ్ళని గురువుగారు నమస్కరించాలని చెప్పారు గురుమండలం ఎక్కడి నుంచి వచ్చింది పరమేశ్వరుని హృదయం నుంచి గురుమండలం వచ్చింది కనుక గురుమండలం అంతా కామేశ్వరి రూపం అంటే అమ్మవారి రూపం కాబట్టి అమ్మవారు గురుమండల రూపిణి కులోత్తీర్ణ శ్రీచక్రంలో బహిర్దసరా చక్రం అనగా సర్వార్థ సాధక చక్రం 10 త్రికోణాల చక్రంలో ఉన్న 10 మంది దేవతల పేర్లు కులోత్తీర్ణ యోగినులు అంటారు దీనికి మరో అర్థం కులం నుంచి దాటించున్నది కులోత్తీర్ణ కులం అంటే సమూహం సమూహం విడిచిపెట్టి ఏకత్వాన్ని పొందడం మోక్షం అనేకత్వమైన అజ్ఞానం నుంచి ఏకత్వమైన జ్ఞానం వైపు దాటించే తల్లే కులోత్తీర్ణ దీన్నే మోక్షప్రదాయని అంటారు కులము అంటే షట్చక్రములు సహస్రాన్ని అకులం అంటారు ఈ షట్చక్రాల్ని దాటించే శక్తి అమ్మవారే కుండలిని రూపిణి అయి షట్చక్రాలను దాటించి సహస్రాలను పరమాత్మతో ఐక్యం చేయించే తల్లి కనుక కులోత్తీర్ణ భగారాధ్య భగ అంటే సూర్యుడు సూర్యమండలం నందు ఆరాధింపబడుతున్న తల్లి భగ అంటే ఐశ్వర్యం అని కూడా మరో అర్థం ఐష్ కనుక ఐశ్వర్యం చేత ఆరాధింపబడుతున్న తల్లి భగము అనగా త్రికోణము త్రికోణ మధ్యంలో బిందు రూపిణి అమ్మ కనుక త్రికోణం నందు ఆరాధింపబడుతున్న తల్లి అని కూడా అంటారు దేవనాగరి లిపిలో త్రికోణాకృతి ఉన్న అక్షరం ఏ అక్షరానికి శ్రీవిద్యలో చాలా విలువ ఉంది అని చెప్పారు గురువు గారు అందుకే ఏకారక్షరం చేత ఆరాధింపబడుతున్న తల్లి భగారాధ్య మాయ అమ్మవారు ఏ అంతుపట్టని శక్తితో ప్రపంచాన్ని నడిపిస్తుందో దానినే మాయ అంటారు మాయ పరమాత్మను తెలియనివ్వదు అందుకే దాని అజ్ఞానం అవిద్య అంటారు తాను కానిది తాను అనుకోవడం తాను అయిన దాన్ని తాను తెలుసుకోలేకపోవడమే మాయ ఈ మాయ దాటలేరు మరి ఏం చేయాలి నన్ను ఆశ్రయించు అది ఒక్కట తప్ప మరొక దిక్కు లేదు అన్నారు శ్రీకృష్ణుడి గీతలో ఏది సచ్చిత్ ఆనందమో అఖండమో నిత్యమో నిర్మలమో దాన్ని చింతన చేస్తూ ఉంటే నేను తప్ప అన్యంను వదిలేస్తారు మధుమతి ప్రపంచం అంతా ఎవరు మధుస్వరూపంగా వ్యాపించి ఉన్నారో వారు మధుమతి మధు అంటే తేనె పుష్పం యొక్క సారం పువ్వుల్లో మనకి తేనె కనపడటం లేదు తుమ్మెదకి పువ్వు కనపడుతున్నా తేనె మీదే దాని యొక్క దృష్టి ఆ తేనె ఎలా తీసుకోవాలో తెలుసు ప్రపంచం అనే పువ్వులో పరమాత్మనే అనే మధువు మీద దృష్టి ఉంటుంది యోగులనే తుమ్మిదలకి వారికి మాత్రమే ప్రపంచం అనే పువ్వులో పరమాత్మని ఎలా ఆస్వాదించాలో తెలుసు కనిపించిన పువ్వులో తేనె లేదు అనేది ఎంత అజ్ఞానమో కనిపించిన ప్రపంచంలో పరమాత్మ లేదు అంతే అజ్ఞానం ప్రపంచానికి సారమైనటువంటి తల్లి మధుమతి దీనికి మరో అర్థం మధు అంటే ఆనందం అఖండ సచ్చిదానంద స్వరూపిణి కన్నా ఆనందం వేరే ఉంటుందా అమ్మవారు ఆనంద గణం అందుకే అమ్మ మధుమతి ఇక మూడో అర్థం సూర్యకిరణంలో నుంచి అమృత శక్తులు మన శరీరంలో ప్రవేశించి గుండెలో నుంచి నాడులోకి వెళ్తుంది ఆ ప్రాణశక్తిని కిరణాలలో నుంచి పొందుతున్నాము ఈ అమృతాన్ని చెట్లు పొందుతుంది మనము చెట్ల నుంచి కూడా ఇండైరెక్ట్గా అందుకుంటున్నాము అగ్నిదేవుడు మనం ఇచ్చే ఆహుతుల్ని సూర్యుల్లో పెట్టినప్పుడు దేవతలు కిరణాల ద్వారా పొందుతున్నారు ఆదిత్య మండలాంతర్గతమైనటువంటి ప్రపంచాన్ని పోషించే అమృత స్వరూపం మధుమతి సూర్యుని యందు ఉన్న అమ్మవారి శక్తి మధుమతి ఆదిత్యంలో అమృతాన్ని పొందేది భూమి అది అమ్మరూపమే మహి అటు ఆదిత్య స్వరూపం అమ్మవారే భూమి అమ్మవారే తల ఎత్తిన అమ్మ తల దించిన అమ్మ తల చుట్టూ చూసిన అమ్మే అమ్మ తప్ప మరొకటి లేదు మధుమతి మహి గణాంబ గణపతికి తల్లి అని ఒక అర్థం విశ్వంలో ఉన్న సమస్త గణములకు తల్లి కనుక గణాంబ 7 కోట్ల మంత్రములు గణములైతే వాటికన్నిటికీ పతి అయిన ఓంకార రూపుడే గణపతి ఆ మంత్రములుగానే ఆ మంత్రములు అనే గణములకు తల్లి కనుక గణాంబ అక్షరములకు గణములు అని పేర్లు గణాంబ అంటే మాతృకావర్ణ రూపిణి గుహ్యకారాధ్య గుహ్యకులు చేత ఆరాధింపబడుతున్న తల్లి గుహ్యకులు అనే జాతి ఉన్నారు అని చెప్పారు గురువు గారు మనము గుహ్యకులైతే అమ్మవారు మన ఆరాధన అందుకుంటారు మనం గుహ్యకులు ఎలా అవ్వాలి అంతర్ముఖులై ఆరాధించేవారే గుహ్యకులు ఇంకోటి రహస్య స్థలంలో ఆరాధించాలి అని చెప్పారు హృదయం భ్రూమధ్యం సహస్రారంలో కూడా ఆరాధించాలి కోమలాంగి కోమలమైన అంగము కలది కోమలాంగి లలిత అంటే అర్థం అదే కదా అత్యంత సుకుమారంగా మనలో ఆమె ప్రకాశిస్తుంది. కాబట్టి కోమలాంగి, గురుప్రియ, గురువు అంటే ఒకడే గురువు. శ్రీ విద్య అంతటికి ఒకడే గురువు. లోకగురువైన దక్షిణామూర్తికి ప్రియమైన తల్లి గనుక గురుప్రియ. గురువుది ఎడల ప్రీతి కలిగి ఉన్న తల్లి గురుప్రియ. నమస్కారం.
చాలా ఇన్ఫర్మేషన్ ని చాలా చక్కగా వివరించారండి. అయినో మీకు ఇచ్చిన టైంలో ఆయన గురువు గారు చెప్పినవి మీరు ఎక్కడా ప్రయత్న రూపం లేకుండా చాలా బాగా చెప్పారు. ఇప్పుడు లక్ష్మి గారి పూజ ఎక్కడ దాకా వచ్చిందో ఒకసారి చూద్దామా. మరి లక్ష్మి ఎక్కడ ఏం చేస్తున్నావే తల్లి, నీ పూజ ఎక్కడ దాకా వచ్చింది?
అరుగు అమ్మవారి విరాట్ స్వరూపం కృపా తరంజితాపాంగా నైనాలోక కౌముది. దేవతలంతా కూడా అమ్మవారి చుట్టూలా చేరి ఆ చెల్లినే చూస్తున్నారు. అవును, కరుణా తరంజితాక్షి దయా స్వరూపిణి. అమ్మా లలిత విశ్వ విగ్రహ వీరారాధ్య విరజ విశ్వతోముఖి. అడిగరుగు, ఒక చేత్తో పాశము, మరో చేత్తో అంకుశము, మరోవైపు ఇక్షుకోదండం, ఆ చెరుకు వెళ్ళు, మరొక చేత్తో పంచబాణాలు పట్టుకుని గోచరిస్తున్నది. అడిగదుగో అందరూ సహస్రనామాలతో అష్టోత్తరాలతో ఆ తల్లి దివ్యమంగళ స్వరూపాన్ని స్తుతిస్తూ స్తోత్రిస్తూ పరవశించిపోతున్నారు. అమ్మ దయా స్వరూపుడి మమ్మల్ని కూడా తల్లి.
అదిగో గురువు గారు వటవృక్ష మూలంలో దక్షిణామూర్తి స్వరూపంలో ఆశీనులై ఉన్నారు. మన గురువు గారు గురుభ్యోనమ శిష్యులందరికీ జ్ఞానోపదేశం చేస్తున్నారు. ఈ లలితా పరమేశ్వరి యొక్క భాష్యమే మన దాని జ్ఞానోపదేశం. శిష్యులంతా ఎంతో శ్రద్ధగా వింటున్నారు. గురు మహాకాళి గారు దక్షిణామూర్తి శిష్యుల్ని తామర పువ్వులతో అర్చించి పూజిస్తున్నారు. చూడండి మీరే.
దివ్యత్ కృపామృత తరంగిత సత్కటాక్షం కాంచీశ్వరి రుచిరచిత్ కలయా సుదీప్తం దాక్షిణ్యమూర్తిమిహ సంయమినం వరేణ్యం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణతోస్మి నిత్యం. శ్రీ చంద్రశేఖర గురుం ప్రణతోస్మి నిత్యం. శివాయ గురువే నమః. జగదంబామైలైన అందరికీ నమస్కారం. ఈనాటి మురళిలో స్వతంత్ర నుండి ప్రేమరూప ప్రియంకరి నామముల వరకు మాట్లాడడం జరుగుతుంది. స్వతంత్ర అంటే స్వతంత్ర నుండి శివజ్ఞాన ప్రదాయిని వరకు ఒక గుత్తి అని చెప్పారు గురుగారు. స్వతంత్ర అంటే శ్రీ విద్యకే స్వతంత్ర విద్య అని పేరు. తంత్రం అనగా భగవంతుని ఆరాధించే పద్ధతి. ఎన్నో తంత్రములు ఉంటుండగా శ్రీ విద్య ప్రత్యేకం ఎందువల్ల అంటే అది భుక్తి ముక్తి కూడా ప్రసాదించే భోగమోక్షకరి విద్య కాబట్టి. రెండవ అర్థం అమ్మవారి పరంగా అర్థం చూసినట్లయితే ఆవిడ ఎప్పుడూ స్వతంత్రురాలు, ఎవరికి లొంగి ఉండదు. అటువంటి తల్లి మా అమ్మ అని గర్వించగలగాలి. పోతన గారు అన్నట్లు దుర్గ మాయమ్మ అని. తర్వాత నామం సర్వతంత్రేసి. సర్వతంత్రములకు నియామకురాలు. సాక్షాత్తు బ్రహ్మ విద్యా స్వరూపుడైన దక్షిణామూర్తిచే ఇవ్వబడిన శ్రీ విద్య బ్రహ్మ విద్యయే. అందుకు అది సర్వోత్కృష్టం. శ్రీ విద్యాది దేవత అయిన లలితాంబ సర్వతంత్రముల కంటే గొప్పది. దక్షిణామూర్తి రూపిణి, దక్షిణామూర్తి రూపంగా ఉన్న తల్లి. ఇక్కడ కథాపరంగా కూడా గురువుగారు చెప్పారు. సనకాదులు శివుడి వద్దకు బ్రహ్మజ్ఞానం విందామని అనుకుని వెళ్ళడం, అక్కడ నటరాజ స్వరూపంతో అమ్మతో నాట్యం చేస్తున్న స్వామిని చూసి తిరిగి వచ్చేస్తూ ఉండగా వారికి దర్శనం అవుతుంది. చిత్రం బట తరూర్మూలే. అక్కడ దక్షిణామూర్తి దర్శనం అయ్యి ఆయన చూసినంత మాత్రాన్నే వీరి అజ్ఞానం పోయింది. దక్షిణామూర్తిన వీక్షితోహం, చూసినంత మాత్రమే అజ్ఞానం తీసేస్తారు స్వామి. పైగా తాను తన శక్తి వేరు కాదని స్వామి రూపంలోనే చూపిస్తున్నారు. కుడి చెవికి మకరకుండలం, ఎడమ చెవికి తాటంకం. అమ్మ లేనిదే అయ్య గోచరం కాడు అని అర్థం చేసుకోవాలి. శక్తి లేనిదే శివుడు లేడు. ఆయన జ్ఞానం అయితే అమ్మవారు ఆనందం. అతడి సంతత ఆనంద శక్తి ఆ సరసిజాక్షి విశ్వజనయత్రి వారిరువురికి వేరు లేదు అని శ్రీనాథ మహాకవి అంటారు. దక్షిణం అనగా నైపుణ్యం, సర్వసమర్థత. ఆయన్ని ఉపాసిస్తే సర్వసమర్థతలు వస్తాయి. అలాగే ఇంకొక అర్థం, దక్షిణ అంటే సగుణ రూపం, అమూర్తి అంటే నిర్గుణ రూపం. అందుకు దక్షిణామూర్తి అనగా సగుణ నిర్గుణ రూపిణి అని కూడా అర్థం. దక్షిణామూర్తి రూపిణి అనగా దక్షిణాచారంగా చెప్పబడుతున్న అమ్మ యొక్క బ్రహ్మ విద్యా స్వరూపం అని కూడా అర్థం. తర్వాత నామం సనకాది సమారాధ్య. సమారాధన అనగా కించిత్ కూడా బహిర్ముఖత లేకుండా చేసేది. సనకాదుల వంటి మహాత్ములే చేయగలరు. శ్రీ విద్యయే స్వతంత్రం, సర్వతంత్రములకు ఈసి, అలాగే దక్షిణామూర్తి రూపిణి. శ్రీ విద్య సనకాదులు దక్షిణామూర్తి నుండి స్వీకరించి మనకు ఇచ్చారని కూడా చెప్పబడుతున్నది. అటువంటి అమ్మవారిని ఆరాధిస్తే ఫలితం ఏంటి? శివజ్ఞాన ప్రదాయిని. శివజ్ఞానం ఇచ్చు శాస్త్రమే శ్రీ విద్య. లోకంలో కూడా అమ్మయే కదా అయ్యెవరో చూపుతుంది. అలాగే జగజ్జనని వలనే జగజ్జనకుడు తెలుస్తాడు. అమ్మ విద్యకి లక్ష్యం శివుడు. మన పూజ్య గురువుల మాట శివపదంలో చూసినట్లయితే, శివారాధన కళవు శివ ప్రచోదినివి, శివ జ్ఞాన ప్రదవు భవానీ జ్ఞానమయీ అంటారు. శివుడు అనగా మంగళం, ఆనందం, శుభం. త్రిగుణాతీతమైన జ్ఞానమే శివుడు, అనగా బ్రహ్మజ్ఞానమే. మరి ఎలా తెలుసుకుంటాం? మరి గాలిని స్పర్శని బట్టి తెలుసుకున్నట్టు, నిప్పును వేడిని బట్టి తెలుసుకున్నట్లు, నిర్మలమైన జ్ఞానమయమైన శాంతాన్ని బట్టి శివుడిని తెలుసుకుంటాం. ఆ స్థితిని అమ్మవారి ఇస్తుంది. తర్వాత నామం చిత్కళ. ఇది సర్వోత్కృష్టమైన నామం అన్నారు గురువుగారు. దీని గురించి విచారణ చేస్తే సమాధిలోకి కూడా వెళ్ళవచ్చు, అంత ఉత్కృష్టమైన నామం అని చెప్పారు. సర్వజీవుల చిత్తంలోని చైతన్యమే చిత్కళ. చైతన్యం వేరు, పరమాత్మ వేరా? కాదు, చైతన్యమే పరమాత్మ, కాంతియే జ్యోతి కదా. రెండవ అర్థం దీనికి కళ అనగా భాగం. అనంతమైన పరమాత్మ చైతన్యం శరీరం అనే భాగంలో ప్రవేశించి కళ అయింది. శరీర పరిమితిలో చిత్ కళ అయిందని అని అర్థం అనమాట. ఆనంద కలిక, మనలో ఆనందపు మొగ్గగా ఉన్న తల్లిట దీపశిఖగా వెలుగుతూ ప్రకాశిస్తూ ఉంటుంది. సూక్ష్మ రూపంలో ప్రకాశిస్తున్న జ్యోతిర్మయి, ఆవిడ వెలుగు వల్లే శరీరం ప్రకాశిస్తున్నది. అలాగే కామాక్షి అమ్మ వారు వేసుకున్న ఆసనాన్ని కూడా కలిక అంటారు. అది కుండలిని శక్తిని జాగృతిపరిచే ఆసనం. అందుకు చిత్కలానంద కలిక అంటే జాగృతి చెందిన కుండలిని అని కూడా అర్థం. ప్రేమ రూప, ఈ కాలంలో కలుషితమైన అవబడిన ఒకనొక దివ్యమైన పదం ప్రేమ. అమ్మవారు అంటేనే మూర్తి భవించిన ప్రేమ స్వరూపం. సృష్టిలో మనపై ఎవరు ప్రేమ చూపినా అది అమ్మవారే ఆ రూపంలో చూపుతున్నదని తెలుసుకోవాలి. నిన్ను ప్రేమించే ప్రతి వాడిలో అమ్మని చూడాలి. అన్నం పెట్టే అమ్మని చూస్తున్నాం కానీ నీకు అన్నం తినే శక్తి, లోపల అరిగించే శక్తి ఇచ్చే అమ్మని చూడటం లేదు. జఠరాగ్నిగా, నాలుకపై రుచిగా, కంటికి చూపుగా, అలా అన్ని రూపాల్లో శక్తిని ప్రసరింపచేస్తూ చిచ్చక్తియే అమ్మ. ప్రియంకరి, తనని ఆశ్రయించిన భక్తుడికి ఏది ప్రియమో అది ఇస్తున్నది. అమ్మవారు ఎవ్వరికీ అప్రియం చెయ్యదు. అజ్ఞానంతో మనం అప్రియం అనుకుంటాం అంతే. అమ్మ ఉంది అనుకున్న వారికి భయం ఎందుకు? రెండవ అర్థం తన పతి అయిన శివునిపై అత్యంత ప్రేమగల తల్లి అని. విశ్వమంతా విశ్వేశ్వరుని రూపమే కనుక విశ్వాన్ని ప్రేమగా చూస్తున్నదట విశాలాక్షి. అలాగే మనకి పరమాత్మపై మనకు ఉన్న ప్రేమని భక్తి అంటారు. అది కలగాలి అన్నా ప్రేమ రూప అయిన అమ్మవారి అనుగ్రహం వల్ల కలగాల్సిందే. పరమాత్మకి మనపై ఉండే ప్రేమని కరుణ అంటారు. అది కూడా అమ్మ రూపమే. ఆయన నుండి మన వైపుకి ప్రసరిస్తే ధార, మన నుండి వ్యక్తమయ్యేటప్పుడు రాధ. రాధాదేవి, లలిత ఇద్దరు వేరా? కాదు, ఇద్దరు ఒక్కటే. ఒక్కటే శక్తి, అది అమ్మ. ఒక్కడే ఈశ్వరుడు, అది అయ్య. వారిని మనం శివుడు, లలిత అనుకున్నా సరే, కృష్ణ, రాధ అనుకున్నా సరే, ఇటువంటి సమన్వయం చేసే గురువులే జగద్గురువులు అవుతారు. మన గురువుగారు అలాంటి వారే. రాధాదేవి అనుగ్రహం దొరకడం అత్యంత దుర్లభం. అహంకారం ఏ రూపంలో ఉన్నా భక్తి రాదు, కలగదు. లక్ష ఉపాసనల కంటే, కోట్ల మంత్రముల కంటే భక్తి గొప్పది. అక్కడ నిర్మలమైన ప్రేమ తప్ప ఇంకేమీ ఉండదు. అమ్మా, నాకేమీ తెలియదమ్మా అని ఏడవగలగాలి. ఆ ప్రేమ భక్తి అమ్మ అనుగ్రహ రూపం. అలాగే మరో ముఖ్యమైన అర్థం, సృష్టిలో అందరికీ ఇష్టమైనది నేను అంటే ఎవరికి వారు? అనగా ఆత్మ. అలా ఆత్మరూపంగా ఉన్న తల్లియే ప్రేమ రూప ప్రియంకరి. సర్వం శ్రీకృష్ణ చరణారణ దర్పణమస్తు.
చాలా బాగా వివరించావు మధు. నీ గురుభక్తి అంతా ఇందులోనే కనిపించింది నాకు ఇవాళ. లక్ష్మి గారి పూజ దగ్గరికి వెళ్దామా మరి?
కామాని కామాసన కామ్య ప్రదాం కంకణ భూషహస్త కాంచీ కనక ప్రభాస నానావిధ పరిమళ పుష్పాలతో అమ్మవారిని పూజించి అర్చించిన తర్వాత అదిగో ఆ
అర్చక స్వాములు ధూపాన్ని తీసుకొస్తున్నారు. సాంబ్రాణి ధూపం వేసేసరికి గర్భాలయమంతా పరిమళ భరితమైన ధూపంతో నిండిపోయింది. అయ్యో, ఆ దట్టమైన ధూపపు తెరల మధ్య అమ్మవారు అదృశ్యమైపోయారు. అదిగో నా తల్లి ఆ దివ్యమంగళ నక్షత్ర జ్యోతుల మధ్య మెరిసిపోతూ మళ్ళీ దర్శనమిచ్చింది. లక్ష్మీముజ్వలయామి రత్నని వహో భాసాంతరే మందిరే మాలారూప విలంబితైర్మణిమయ స్తంభేషు సంభావితై చిత్రైర్హాటక పుత్రికా ఖరదృతైర్ఘవ్యైర్ఘృతైర్వర్ధితైః దివ్యైర్దీపగణైర్ధియా గిరిసుతే సంతుష్టైకల్ప్యతాం. అమ్మవారి అర్చకులు ఆ నక్షత్ర దీపాలను చూపించారు. అదిగో వచ్చేసాయండి మాణిక్య పాత్రలలో దివ్యాన్నం, మృత సూపశాఖ ఫలితం, చిత్రాన్నం పేదం కథ, దుగ్ధాన్నం మధు సర్కరాదయుత మాణిక్య పాత్రే స్థిత మాషాపూప సహస్రమం బతబలం నైవేద్యం మావాదై. అమ్మా జగజ్జనని, మా ఈ నైవేద్యాన్ని స్వీకరించు తల్లి.
భవ సంసార సాగరం నుండి అమ్మవారి నామపారాయణ ఒక్కటే మనకి ముక్తిని ప్రసాదిస్తుంది. ఈ జగత్ అంతా మిథ్య అని, అమ్మవారి పాదములే శరణు అని లేలేత ఎర్ర కనకాంబర పుష్పాలతో పద్మ ఆచంట గారు నామపారాయణ అర్చన చూసే భాగ్యం మనకి కలిగింది ఈవేళ.
వాయుగురువే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నామపారాయణ ప్రీత నంది విద్య నటేశ్వరి పై మూడు నామాలు నంది విద్యను సూచిస్తాయి అని, ఈ నామపారాయణయే నంది విద్య అని, ఇక్కడ నామాలను ఉచ్చరించడం ఉచ్చారణ అని, తత్వార్థ స్మరణతో ఏకాగ్రంగా పఠిస్తే అది పారాయణ అవుతుంది అని, పారాయణ చేసేటప్పుడు కూడా అమ్మ నువ్వే నాకు దిక్కు, ఇదే నాకు ఆశ్రయం అన్న భావంతో పారాయణ చేయాలి అని గురువుగారు వివరించారు. పరాప్లస్ అయనం పారాయణం. పూర్వ ఉత్తర పీఠికలలో లలితా సహస్రనామాలను పఠిస్తే అమ్మవారు సంతోషిస్తారు అని అమ్మవారే స్వయంగా చెప్పారు. అమ్మ ప్రీతి కొరకు ఈ స్తోత్రం చెయ్యాలి అని గురువు గారు వివరించారు. లఘుశ్యామల అంటే ఇక్కడ శీఘ్రంగా అనుగ్రహించే తల్లి అని ఇక్కడ వివరించారు. సుమారు ఈ లఘుశ్యామల స్తోత్రంలో 20,000 అమ్మవారి నామములు పైగా ఉండి 50 అక్షరములు అచ్చుల అహల్లుల అనుసంధానంచే ఈ నామాలు వస్తాయి. వీటిని నామపారాయణ అంటారు. నటరాజు ఢమరికం నుండి వెలువడిన మహేశ్వర సూత్రముల నుండి 50 అక్షరములను సేకరించి వాటితో అమ్మవారి నామాలను కూర్చారు. పూర్వ ఉత్తర పీఠికలలో ఈ నామాలను పఠిస్తే అమ్మవారు సంతోషిస్తారు అని ఫలశ్రుతి కూడా చెప్పబడింది. ఈ నామాలను నంది విద్యను సూచిస్తూ ఉన్నాయి. ఆనందానుభవ స్వరూపమే నంది, అలాగే నంది విద్యయే నామపారాయణ విద్య. వాడిని కూర్చున్నది నందికేశ్వరుడు. నృత్త వసానే నటరాజరాజ ననాదడక్కాం నవ పంచవారం ఉదత్తు కావన్ శనకాది సిద్ధాన్ ఏతత్ విమర్శం శివసూత్ర జాలం. అలాగే అమ్మవారు నటేశ్వరి, ఈవిడ అన్ని నామాలులాగే నటరాజుకు అభిన్నురాలు. నటేశ్వరుడు శివుడు అయితే నాక్షం అమ్మగారు. నామపారాయణ ప్రీత నంది విద్య నటేశ్వరి. నటేశ్వరిని నటేశ్వరి ధమరకం నుండి వచ్చిన మహేశ్వర సూత్రముల నుండి నందీశ్వరుడు కూర్చిన మంత్రజాలం నంది విద్య. ఆ నామాలతో పారాయణ చేయగా అమ్మవారి ప్రీతి పాత్రులు అవుతారు కనుక ఆవిడ నామపారాయణ ప్రీత. అమ్మవారు మిథ్యా జగత్తుకు అధిష్టానం. జగత్తు మిథ్య అనగా ఇక్కడ గురువు గారు లేనిది అని కాదు, కానిది అని వివరించారు. ముక్తినిచ్చే అమ్మయే ముక్తిద, ముక్తియే తాను అయిన మోక్షరూపిణి. ఎంత వేదాంత జ్ఞానం కలిగిన ముక్తిని అమ్మవారి అనుగ్రహం లేకుండా రాదు కనుక ఆవిడే ముక్తిద. ఎవరైనా పరాశక్తిని విధితో గాని అవిధితో గాని, అంటే శాస్త్ర పద్ధతి తెలియని అమాయకత్వంతో కూడా ఆరాధించే వారికి కూడా తప్పకుండా ముక్తి లభిస్తుంది అని ఇది బ్రహ్మాండ పురాణ వాక్యంగా గురువు గారు వివరించారు. కోమనంగా చేసేదే లాస్యం, తీవ్రంగా చేస్తే తాండవం. సృష్టిని లయం చేసేది అమ్మవారు. నాట్యములో పాటకు నృత్యమునకు సమన్వయం కూర్చేది లయం. ఉత్తములయందు అధర్మం చేయుటకు వెనకాడుటయే లజ్జ. క్రమబద్ధమైన కదలిక ప్రపంచం నందు కలిగేలా చేయటమే లయ. అది అమ్మవారి చైతన్యం చేతనే జరుగుచూ ఉన్నది కనుక లయకది. ఇది ఆవిడ చూపిస్తున్న లాస్యంలో భాగం. ఆవిడ నాక్ష పద్ధతియే లయ. ఇలా గమనిస్తే మనకి సృష్టి అంతా కూడా శివపార్వతుల నాక్ష్యం అని తెలుస్తూ ఉంటుంది. ఇలా దర్శించగలిగిన వారికి దుఃఖం భయం లేవు. ఇక్కడ మోక్షం గురించి రమణులు చెప్తూ మనోలయమే మోక్షంగా చెప్పారు. రకార హికారంతో కూడిన బీజాక్షరాలచే పూజింపబడుతూ ఉన్న తల్లి, అక్షరసాది రంభాది దేవతలచే కూడా అక్షరసలచే కూడా పూజింపబడుతూ ఉన్నది కనుక రంభాది వందిత అని అమ్మవారిని చెప్పారు. ఇంకా ఇలా ఆలోచిస్తూ ఉన్న కొద్దీ కొత్త కొత్త అర్థములు లలితా సహస్రనామంలో స్ఫురణకు వస్తే అదే ఉత్తమ కవిత్వం అని, సాధకుడికి అలాంటి రసాన్ని గ్రహించడమే ఔచిత్యమని, ఇలాంటి ఉత్తమ కవిత్వం లలితా సహస్రనామంలో సాధన చేసే కొద్దీ కూడా గోచరమవుతుంది అని ఉన్నది అనే విషయాన్ని గురువు గారు అడుగడుగునే చెప్తూ ఉన్నారు. సర్వం శ్రీకృష్ణ చరణార్విందం అర్పణమస్తు. స్వస్తి.
లక్ష్మి గారు, మీరు ధూపము దీపము నైవేద్యం పెట్టేశారు, హారతి ఒకటే ఉంది తెలుస్తూ మేము కూడా వచ్చేస్తున్నాము. ఇంకొక్కళ్ళు లాస్ట్ ఇది మాట్లాడాక అందరం కలిసి అమ్మవారికి హారతి ఇచ్చుకుందామండి. అపమృత్యు భయాలు, గ్రహజాతక దోషకాలు, మానసిక శారీరక రుగ్మతలు మానవులైన మనల్ని ఎప్పుడూ పీడిస్తూ ఉంటాయి. ఈ పాపారణ్య దావానలం నుండి మనకి విముక్తిని ప్రసాదించే లలితాంబ దివ్యమంగళ పాద పద్మములను ఎంతో భక్తి శ్రద్ధలతో శివాజీ గారు పచ్చని గులాబీలతో అర్చిస్తున్నారు. ఇది విన్నా చాలు, మన జీవితం ధన్యం, మనకున్న దోషాలు తొలగిపోతాయి. రండి శివాజీ గారిది విందాం మనందరం. మీ వాయిస్ రావట్లేదండి, మీ వాయిస్ రావట్లేదు. రావట్లేదండి, మీ వాయిస్ రాలేదు, వాయిస్ రాలేదు.
మీరైతే మ్యూట్ లో అయితే ఏం లేదండి, మంచిగానే ఉంది.
మ్యూట్ లో లేదైంది కానీ వాయిస్ రావట్లేదు. స్పీకర్ ఏమైనా ఆన్ చేయాలా, లేకపోతే మళ్ళీ లాగిన్ అవ్వాలా చూడండి ఒకసారి. ఐ థింక్ వస్తున్నట్టుంది, ఇప్పుడు వస్తున్నట్టుంది. హలో, మీరు మాట్లాడండి. రాలేదండి, రావట్లేదు. మీరు రావట్లేదు అంటే మామూలు ఫోన్ నుంచి జాయిన్ అయినా సరే. ఆలస్యం అవుతున్నా అందరూ కొంచెం వెయిట్ చేసి ఈ పూజ అంతా అయ్యాక హారతి తీర్థ ప్రసాదాలు తీసుకునే వెళ్దాం మన ఇంటికి. ఇక్కడికి శివాజీ గారు మళ్ళీ జాయిన్ అవుతున్నారండి, ఇద్దరు కనిపించట్లేదు నాకు. ఉంది ఇక, యాక్చువల్లీ ఇందులో అయితే ఉందండి మరి, గోగిని 143@yahoo.com అని అయితే ఉంది మరి.
యా, వారు ఫోన్ నుంచి జాయిన్ అవుతున్నారు.
పర్ఫెక్ట్.
ఎందుకంటే వారు దగ్గరికి రావట్లేదు.
ఓకే, గుడ్, థ్యాంక్స్.
Yes, what?
క్షమించనండి అంతరాయానికి.
ఓం
గురుభ్యో నమః. శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురువే నమః. గురువు గారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ గురుగారు చెప్పినటువంటి 8 నామాలని ఒకసారి స్మరించుకుంటాను. భవదావ సుధావృష్టి, పాపారణ్య దవానల, దౌర్భాగ్యతూల వాతుల, జరాధ్వాంతర విప్రవ, భాగ్యాబ్ది చంద్రిక, భక్త చిత్తకేకి ఘనాఘన, రోగ పర్వత దంబోళిహి, మృత్యుదారు కుటారిక. గురువుగారు ఈ 8 నామాలని శ్రీమాత్రే నమః అని ఒకసారి స్మరించుకొని 8 నామాలు జపించి మళ్ళా చివరికి శ్రీమాత్రే నమః అని జపించడం వల్ల ఒక జపంగా అవుతుందని గురువుగారు చెప్పారు. దీన్ని ఏ వేళలో అయినా అంటే ఎప్పుడైనా కూడా జపంగా అది చేసుకోవచ్చని, అట్లాగే లలిత సహస్రనామం అనేది ఒక కవిత్వం అని, ఆలోచనామృతం అని, ఏకాగ్రతతో వినాలి అని చెప్పి గురువుగారు చెప్పారు. ఈ 8 నామాలు నిత్య పారాయణ చేస్తే గనక జాతక చక్రంలో ఉన్నటువంటి 8 దోషాలు పోతాయని కూడా గురువుగారు వివరించారు. అట్లాగే గురువుగారు ఈ 8 నామాలని రూప వైభవంగాను, తత్వ వైభవంగాను, జ్యోతిష్యపరంగా, మంత్రవైభవంగా ఈ అన్ని రూపాలుగాను ఆయన గురువుగారు మనకి వివరించారు. ఫస్ట్ మొదటి నామం గురించి మనం తెలుసుకున్నాము. భవదావ సుధావృష్టి అంటే సంసారం అనేటువంటి దావాగ్ని నుంచి బయటపడాలంటే అమ్మని ధ్యానిస్తే అమ్మ కుంభవృష్టిలాగా వర్షం పడి మనలో ఉన్నటువంటి తాపం పోతుంది. ఈ సంసారం అనే మంట ఎన్నో జన్మల నుంచి మండుతుంది. అలాగే అమ్మవారికి అమృతవర్షిణి, అమృతేశ్వరి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఆ అమృతవృష్టి అనే పేరు కూడా అమ్మకుంది, ఎందుకంటే కావాల్సినంత పడుతుంది కాబట్టి ఆ కుంభవృష్టిగా వర్షం అమృతవృష్టి అని. దీనికి ఉదాహరణగా గురువు గారు ముత్తుస్వామి దీక్షితర్ గారు కంచిలో ఉన్నప్పుడు ఒకసారి అక్కడ అంతా కరువు కాటకాలుగా ఉన్నప్పుడు ఆయన ఆనందామృతవర్షిని హరాది పూజితే శివే భవాని, ఆనందామృతకర్షిణి అమృతవర్షిని సలిలం వర్షయ పెంచడం వల్ల వర్షం కుంభవృష్టిగా పడిందని గురుగారు చెప్పారు. అలాగే గురుగారు ఇంకో సందర్భంలో ప్రవచనం చెప్తున్నప్పుడు నూకల సత్యనారాయణ గారు సమక్షంలో ఈ నామాల్ని జపించడం వల్ల అక్కడ కుంభవృష్టిగా వర్షం పడిందని కూడా గురుగారు చెప్పారు. తర్వాత 2 నామం పాపారణ్య దవానల, అంటే ఈ సంసారం అనేటువంటి అగ్ని నుంచి బయటపడాలంటే అమ్మ వర్ష రూపంలో పడాలి, అట్లాగే పాపాలు అనేటువంటి ఈ అరణ్యం దహింపబడాలంటే అమ్మ అగ్ని రూపంగా వచ్చి మనలో ఉన్నటువంటి పాపాలన్నింటినీ అగ్ని రూపంలో తీసేస్తున్నారని గురుగారు చెప్పారు. అలాగే దీనికి ఉదాహరణగా గంగామాత ఎట్లయితే నీటి రూపంలో ఉన్న అగ్ని అని, ఆ గంగామాత దగ్గరికి వెళ్ళి మనం మునగటం వల్ల మనలో ఉన్నటువంటి పాపాలన్నీ తొలగిపోతాయని కూడా గురుగారు చెప్పారు. తర్వాత నామం దౌర్భాగ్యతుల వాతుల, అమ్మవారి అనుగ్రహం లేనిది ఏమీ కలిసిరావు. దురదృష్టాన్ని తొలగించేది, దురదృష్టం అనే దూదిని పెనుగాలు రూపంలో దూరం చేసేదే అమ్మవారు. అమ్మవారిని జపించడం వల్ల సత్ అదృష్టం మనకి, అంటే మంచి అదృష్టం కలుగుతుంది. అలాగే ఆ బాధించే దుఃఖము అగ్ని అయితే అమ్మ వర్షము, బాధించే దుఃఖము అడవి అయితే ఆ అగ్ని అమ్మవారు, బాధించే దుఃఖము దూది అయితే ఆ పెనుగాలి రూపంలో ఉన్నటువంటి ఆ పెనుగాలే అమ్మవారు. తర్వాత 4, అంటే అమ్మవారు రూపాలన్నీ చూసుకున్నట్లయితే కనుక పంచభూత తత్వంగా అమ్మే గురువు గారు అని చెప్పి ఇక్కడ మనకి వివరంగా చెప్పారు. తర్వాత 4వ నామం జరాధ్వంత రవిప్రభ. ఆ జర అనేటువంటి రోగము నుంచి, చీకటి నుంచి బయటపడాలంటే అమ్మని వేడుకుంటే, అమ్మని పూజిస్తే సూర్యుడిలాగా ప్రకాశించి ఈ జర అనే రోగం నుంచి బయటపడేస్తుంది అమ్మ. అలాగే బలవంతులే వేదాంతాన్ని పట్టుకోవాలి, బలహీనంగా ఉన్నప్పుడు మనం ఏమీ చేయలేము, బలవంతులే వేదాంతాన్ని పాటించాలని కూడా గురువుగారు చెప్పారు. దీనికి మంచి బుద్ధిని, అమ్మ నామాల్ని జపించడం వల్ల మంచి బుద్ధి అట్లాగే మనస్సును కూడా ప్రసాదిస్తుందని గురుగారు చెప్పారు. తర్వాత నామం భాగ్యాబ్ది చంద్రిక, అమ్మ పౌర్ణరూపంలో వచ్చినప్పుడు సముద్రం ఎలా పొంగుతుందో అలా ఈ పుణ్యాత్ములు అమ్మని కలుసుకోవటం వల్ల కష్టాల నుంచి కూడా తేలిగ్గా బయటపడతారని, దానికి ఉదాహరణగా వరద వచ్చినప్పుడు చెట్లు ఎలా అయితే వంగి మళ్ళా అది పోయిన తర్వాత బయటకు మళ్ళా నిటారుగా నిలబడతాయో, ఈ భక్తులు కూడా కష్టాలు వచ్చినప్పుడు అలా వంగినట్టు అనిపించినప్పటికీ, కష్టంలో ఉన్నప్పుడు ఉన్నారని అనిపించినప్పటికీ అమ్మను తలుచుకోవటం వల్ల తేలిగ్గా బయటపడతారు. అదే ఈ పాపాత్ములు దురదృష్టంలో కొట్టుకుపోతారు. తర్వాత నామం భక్త చిత్తకేకి గణాగణ, భక్తుల మనస్సుకు ఆనందం కలిగించినది. దానికి ఉదాహరణగా దట్టమైన మబ్బు వచ్చినప్పుడు నెమలలు కురివిప్పుకుని ఎలా ఆడతాయో భక్తులు కూడా చిత్తాలకు మనస్సుకి అమ్మని జపించటం వల్ల ఆనందం కలుగుతుంది. భక్తులు అన్ని మర్చిపోయి అమ్మనే తలుచుకుంటూ ఆనందంగా ఉంటారు అని గురుగారు వివరించారు. తర్వాత నామము రోగ పర్వత దంబోళి. ఈ రోగం అనే పర్వతాన్ని పిండి చేసే వజ్రము, ఆ వజ్రాయుధమే అమ్మ. అమ్మను పట్టుకుంటాం వల్ల రోగం అనేటువంటి మనకి రోగాల నుంచి కూడా బయటపడతాము. తర్వాత నామము మృత్యుదారు కుటారిక, మృత్యువును పోగొట్టేది. అమ్మను పట్టుకోవటం వల్ల రోగము, రోగంతో పాటు మృత్యువు దర్చేవి. ఆ మృత్యువు అనేది మద్దు మానని దాన్ని గొడ్డల్లాగా అమ్మవారు ఆ కుటారిక రూపంలో రావటం వల్ల దాని నుంచి కూడా మనం ఆ మృత్యు నుంచి కూడా బయటపడతామని గురుగారు చెప్పారు. అలాగే తత్వరూపాలుగా చూసుకున్నప్పుడు అమ్మవారు నీరు, నిప్పు, గాలి, సూర్యుడు, చంద్రుడు, మబ్బు, పిడుగు, గండ్రగొడ్డలి ఎనిమిది రూపాలుగా కనపడుతున్నారు. అలాగే ప్రతి జాతక భావాలుగా చూసినప్పుడు ప్రతి మనిషిలోనూ ఎనిమిది భావాలు ఉంటాయి. ఆ ఎనిమిది భావాలు, ఆ దోషాలు పోవాలంటే అమ్మవారి ఎనిమిది నామాలు పట్టుకోవటం వల్ల ఎనిమిది దోషాలు పోతాయని గురుగారు చెప్పారు. దానికి ఉదాహరణగా ఎనిమిది భావాలే భావకార తత్వం అంటే సంసారం. భావదావ సుదావృష్టి అనే నామం దలుచుకోవటం వల్ల ఈ దోషం పోతుందని, అలాగే సార్జనకార తత్వం, మనం అర్జించేటప్పుడు ఎన్నో రకమైనటువంటి పాపాలు చేస్తూ ఉంటాం తెలిసి తెలియక, అవన్నీ మనం పాపారణ్య దవాణాల నామం తలుచుకుంటాం వల్ల అవన్నీ పోతాయని, అలాగే దౌర్భాగ్య తూలవాతుల, దురదృష్టం అనేది అమ్మను తలుచుకుంటాం వల్ల దూరం అవుతుందని, అలాగే ఈ జలాద్వాంత రవిప్రభ, లగ్నస్థానమే శరీరకాత్వం, అమ్మను తలుచుకుంటాం వల్ల మనకి శరీర పుష్టి అంటే అన్ని దానికి కావాల్సినవన్నీ అమ్మ సమకూరుస్తారు. అలాగే భాగ్యాది చంద్రిక, భాగ్యత్వం కావాలన్నా కూడా అమ్మనే తలుచుకోవాలి. భక్త చిత్తకేకి గణాగణ అంటే మానసిక స్థితి, మన మానసిక స్థితి బాగోపోతే మనం ఏం చేసినా కూడా దానికి ఫలితం ఉండదు. దానికి కూడా బయటపడాలంటే ఆ మానసిక స్థితి కూడా గట్టిగా ఉండాలంటే అమ్మను పట్టుకోవాలి. అలాగే రోగ పర్వత దంబోళికి, ఈ రోగాలు అనేటువంటి శారీరక రోగాలు పోవాలంటే అమ్మను పట్టుకోవాలి ఈ నామరూపంలో. అలాగే చివరిది మృత్యుదారు కుటారిక, ఈ మరణాన్ని తీసేసి, మారకం అనేటువంటి మరణాన్ని తీసేసి మోక్షం ప్రసాదించేదే ఆ తల్లి. ఈ విధంగా మన జాతక చక్రాల్లో ఉన్నటువంటి ఎనిమిది దోషాలు అమ్మవారి నామాలు జపించటం వల్ల పోతాయని గురుగారు వివరించారు. ఈ మురళీలో అవకాశం కల్పించినటువంటి విద్యాగారికి అలాగే శాంతి గారికి, వీడియో రాలేదని నన్ను క్షమించండి. తోటి విద్యార్థులందరికీ నా సుమాంజలి సర్వం శుభార్పణ.
చాలా బాగా చెప్పారండి. అందరూ గురువుగారు చెప్పినట్టు ఆ తల్లే నిప్పు, ఆ తల్లే నీరు, ఆ తల్లే గాలి, ఆవిడే సూర్యకాంతి, ఆ తల్లే చంద్రుడు, ఆ తల్లే మబ్బు, ఆ తల్లే పిడుగు, ఆ తల్లే గండ్రగొడ్డలి. రోగాలనే పర్వతానికి ఆ తల్లి వజ్రం లాంటిది. మృత్యు అనే దారులకి పగలగొట్టగలిగే తల్లి ఆ తల్లి. ఇప్పుడు ప్రస్తుతం మనం అందరూ ప్రపంచం అంతా అనుభవిస్తున్న ఈ రోగం కూడా ఆ తల్లే కాపాడగలదు. ఆవిడ పాద పద్మాలే మనకి శరణం, అవి తప్ప ఇంకోటి లేదు. ఇంకో ఈవిడ లక్ష్మి గారి హారతి మొదలైపోతున్నట్టుంది పదండి, అక్కడ మనం కూడా హారతి ఇచ్చేద్దాం.
అదిగదిగో వినిపిస్తున్నాయా ఆ శంఖునాదాలు, ఆ గంటానాదాలు? అమ్మ దివ్యమంగళమైన స్వరూపానికి మంగళ నీరాజనాలు ఇస్తున్నారు. భక్తులంతా రండి, విచ్చేయండి మీ రెండు చేతులు జోడించి ఆ తల్లికి మంగళ నీరాజనాలు అందిస్తాం. రండి, త్వరపడండి. శ్రీ లలిత శివ జ్యోతి సర్వకామయ, శ్రీ లలిత శివ జ్యోతి సర్వకామయ, జనముల చిరునగవున పరిపాలించే జననీ, అనయము మము కనికరముల కాపాడే జననీ, మనసే దీవశమై స్మరణే జీవనమై, మాయని స్మరమీయవే
సూర్యారతి అల్లాలి తల్లికి చంద్రహారతి రౌహలు నలుకుల తలముల జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత శరణ శాశ్వత మంగళ హారతి ప్రియలిత శివ జ్యోతి సర్వ కామద శ్రీగిరి నిలయాది రామయ సర్వ మంగళ
జై మహాకాళి, జై మహాసరస్వతి, జై బారాత్రిపుర సుందరి, జయ జయ జగదంబికే, జయ కామాక్షి, జయ విశాలాక్షి, జయ జయ లలితామనామస్తే హరిత, పాహి మాం పాహి పాహి, పాహి మాం పాహి పాహి. అమ్మా అందుకో తల్లి మా దివ్యమంగళ సాష్టాంగ దండ ప్రణామ నమస్కారాలు.
అన్యదా శరణం నాస్తి తమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య రక్ష రక్ష జనార్దన్. హారతి అయిపోయింది, అక్కడితో అయిపోలేదండి. మనకి ఈవేళ ఈ పేరంటానికి ఈ పండక్కి వచ్చిన వాళ్ళకి గురువు గారు ఎన్నో మంత్రాలు ఇచ్చారు, కానీ రెండు తీర్థప్రసాదాలుగా మనం ఇంటికి తీసుకెళ్తున్నాం. ఇందులో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకురావడానికి మంత్రం శ్రీమాత్రే నమః రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ రాజ్యకృప రాజపీఠ నివేశిత నిజాశ్రిత రాజ్యలక్ష్మి కోశనాథ చతురంగ బలేశ్వరి సామ్రాజ్యదాయిని సత్యసంధ సాగరమేఖల శ్రీమాత్రే నమః. అది మొదటి ప్రసాదం మనకు వచ్చింది. రెండోది జాతక దోషాలు నివారించే మంత్రం శ్రీమాత్రే నమః. భవదా వసుధా వృష్టి పాపారణ్య దావానల దౌర్భాగ్య తులవాతూల జరద్వాంతర విప్రవ భాగ్యాబ్ది చంద్రిక భక్త చిత్త కేకి ఘనాఘన రోగపర్వత దంభోడి మృత్యుదారు కుటారిక శ్రీమాత్రే నమః. ఈ రెండింటిని మనం తాంబూలంగా స్వీకరించి ఈవేళ మన పూజ ఇక్కడితో ముగించాం. ముఖ్యంగా పూజ ముగించే ముందు ఈవేళ భారతదేశంలో మన అందరికీ స్వతంత్ర దినోత్సవం. మన గురువుగా శిష్యులుగా ఆయనకి భారతదేశం అన్న అత్యంతమైన భక్తి. మీరందరూ ఒకసారి లేచి నిల్చుంటే శ్రీలక్ష్మి గారు జనగణమన పాడతారు. అందరూ కూడా మీరు కెమెరాలు ఇప్పటిదాకా కెమెరాలు ఎవరికి అవైలబుల్ ఉంటే వాళ్ళందరూ కెమెరాలు ఆన్ చేసుకోండి. అందరూ లేచి నిలబడండి. మనం ముగించే ముందు ఒకసారి జనగణమనతోటి ఇవాళ మన ఈ మురళిని ముగిద్దాం. లక్ష్మి జనగణమనమ్మ అందరూ పాడతాం.
జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు సింధ మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగ ఉచ్చల జలధి తరంగ తవ శుభ నామే గాహే తవ శుభ ఆశిష మాహే గాహే తవ జయ గాథ జన గణ మంగళ నాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే భారత మాతా కీ
జయ
భారత మాతా కీ
జయ వందే మాతరం
వందే మాతరం వందే మాతరం
బ్రహ్మాండంగా ఏంటండి అందరూ చాలా సంతోషం ఫెంటాస్టిక్.
లేట్ అవుతుంది క్షమించాలి, ఇది ఫస్ట్ టైం మేము చేసిన చిన్న ప్రయత్నం, చాలా తప్పులు ఉంటే క్షమించండి. ఉంటానండి.
నమస్కారం. నమస్కారం.
నమస్కారం.